ஓம் நமோ நாராயணா 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 நாராயணாய நாராயணாய ஓம் நமோ நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் நமோ பகவதே ருத்ராய ஓம் ஸ்கந்தாய நமஹ ஓம் ஸ்கந்தாய நமஹ ஓம் ஸ்கந்தாய நமஹ ஓம் நமோ ராமகிருஷ்ணாய ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய நாராயண 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 வைஷ்ணவு எக்கு இஷ்டம் ஈ மந்திரம் நிலுவுபொட்லு பெடுத்தாரு சொன்ன வைஷ்ணுக்கு சாரா இஷ்டம் வாழ் மந்திரராஜம் அட்டாரு தான் மந்திராலுக்கு ராஜன் ஓம் நமோ நாராயணாய நாராயண நாராயணே நருளுக்கு நருள் அண்டே ஜீவகோட்டி மனந்தரிக்கு கம்யமైన వాడు భగవంతుడు ఏ భగవంతుడైతే ఈ జీవకోట్లందరూ యజ్ఞదాన తపస్సులు చేసి మరి సత్కర్మలు చేసి తపస్సులు చేసి ఏ భగవంతుని అయితే పొందుదామని అనుకుంటున్నారో నరులంటే జీవకోటి అంటే జీవకోటికి అందరికీ ఎవడు మార్గంగా ఉన్నాడో ఎవడు గమ్యంగా ఉన్నాడో వాడే నారాయణుడు. ఓం నమో భగవతే రుద్రాయ ఏడ్చే వాళ్ళని ఊరికే పెట్టేవాడు రుద్రుడు. అంటే నీకు ఏదైనా దుఃఖం వస్తాననుకోండి, మనిషి అయ్యాక ఏదో కారణం వల్ల దుఃఖం వచ్చాం, ఆ దుఃఖాన్ని తొలగించేవాడు రుద్రుడు. ఓం నమో భగవతే రుద్రాయ వ్యాస ఓం నమో భగవతే వాసుదేవ. వాసుదేవ అంటే వ్యాపించిన వాడు, భగవంతుడికి వ్యాపించడమే గుణం, అంతటా వ్యాపించి ఉంటాడు. దేశానికి కానీ కాలానికి కానీ ఒక వస్తువుతోటి కానీ పరిమితమై ఉండడు దేవుడు. దేవుడు ఇట్టివాడని మనం తెలుసుకోలేం. అనే ఆత్మా అంటాడు విష్ణు సహస్రనామాల్లో. ఆయన ఎంత ఎటువంటి వాడంటే ఇట్టివాడు దేవుడు అని మనం ఎవరూ చెప్పరు. అటువంటి స్వభావం గలవాడు, అటువంటి చైతన్యం గలవాడు, అటువంటి ఆత్మ గలవాడు. మనం హిందూ మతం అనవండి, ఇంకో మతం అనవండి, క్రైస్తవ మతం అనవండి, మహమ్మదీ మతం అందరం, మన అందరం చేసే పొరపాటు ఏంటంటే భగవంతుడు మన మనస్సుకు అందడు, మాటకు అందడు. కానీ మనస్సుతోడు అందుకోవడానికి చూస్తున్నాం, మాటతోడు చెప్పడానికి చూస్తున్నాం. అన్ని మతాలు అంతే కదా, మన మతం కదా అన్ని మతాలు. మనసుకు అందడు, మన బుద్ధికి అందడు, మన ఊహకు అందడు, మాటకు ఎసరా అందడు. అటువంటి భగవంతుడి గురించి మాటల్లో చెబుతున్నాం, మనస్తోడు ఆలోచిస్తున్నాం. ఇచ్చివాడు అని ఎవరు చెప్పలేరు ఈశ్వరుడు. ఋషులకి యోగులకు కూడా అవగాహన కాడు వాసుదేవుడు నారాయణుడు. ఈ నెల స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వస్తాను, రేపు ఎల్లుండో షష్ఠి వస్తాను. స్కందుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామిని, స్కందుడు అంటారు. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. అది మయూర వాహనుడు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తాను కదా, అది స్కందుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే రాముడు నేను, కృష్ణుడు నేను, వ్యాసుడు నేను, అర్జునుడు నేనని చెప్తూ స్కందుడు నేనని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామిని కూడా నేనే, మీరు సుబ్రహ్మణ్య స్వామి స్వామిని ఆరాధిస్తాంటే నన్ను ఆరాధించినట్టేని, ఊరికే రూపాలు తేడా కానీ వస్తువు ఒకటేనని చెప్పాడు. అహం స్కందః, నేను స్కందుడు నేను విభూతి యోగంలో చెప్తాడు కృష్ణుడు. అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగా తెలిసినవాడు. ఏదో ఒకటి ఉంది, ఉన్నది ఏదో ఉంది, దాని స్వరూపం బాగా తెలిసినవాడు. అంటే అనుమానంగా కాకుండా, సందేహం కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చిక్కగా స్పష్టంగా అరచేతిలోన వస్తువు మనకు ఎలా గోచరిస్తుందో అంత స్పష్టంగా బ్రహ్మమును తెలిసినవాడు ఆడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. ఎలా తెలిసినవాడు? బాగుగా తెలిసినవాడు, చక్కగా తెలిసినవాడు, సమగ్రంగా తెలిసినవాడు వాడే సుబ్రహ్మణ్యుడు. సరే, ఈ నెలలో ఒక్క మీటింగ్ ఉంది, డిసెంబర్ నెలలో ఒక్క మీటింగ్ ఉంది, ఒక్క ప్రవచనం ఉంది. 23వ తేదీ కాపవరంలో, ఈ నెల 23వ తేదీ కాపవరంలో మధ్యాహ్నం 2 గంటలకి. అంటే గీతా జయంతి ఈ నెల 11 అయింది, అంటే గీతా జయంతి అక్కడ జరపటం లేదు కాబట్టి 23ని పెట్టాం కాపవరంలో. తర్వాత కూడా వాళ్ళు గీతా జయంతి జరుపుకుంటామని చెప్పారు, కాపవరంలో జరుపుకుని సంతోషం అని చెప్పారు. ఎవరైనా మీ భక్తులతో కూడా చెప్పండి, మా గీతా జయంతికి ఎవరైనా వస్తే చూసి వెళ్ళొచ్చామని చెప్పారు వాళ్ళు. అలాగే మేము విషయం తెలియపరుస్తామని చెప్పాం. 13వ తేదీ దీపోత్సవం, డిసెంబర్ 13వ తేదీ దీపోత్సవం, డిసెంబర్ 18వ తేదీ రమణ జయంతి. జనవరి నెలలో ప్రవచనాలు, జనవరి 5ని పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో. జనవరి 5వ తేదీ నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీన పాలకులు క్షత్రియ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు. జనవరి 8వ తేదీ చించినాడ, చించినాడ గీతా మందిరంలో. జనవరి 8వ తేదీ చించినాడ గీతా భవనంలో 8వ తేదీ. జనవరి 14వ తేదీ ఏడుగురు వెంకటేశ్వర స్వామి కోవిల్లో. జనవరి 16వ తేదీ పండగ అయింది, మీరు రావటం కష్టం, ఉడికే విషయం ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తున్నాం అని జనవరి 14 తేదీ అక్కడ ఏలూరులో వెంకటేశ్వర స్వామి కోవిల్లో జనవరి 14. సరే జనవరి 10 మేము అమలాపురం వెళుతున్నాం, అక్కడ మీటింగ్లు ఏమి ఉండవు, ఓపెనింగ్ అమలాపురంలో జనవరి 10 అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మండపం ఓపెనింగ్, బైర్రాజు ఆ రామలింగరాజు గారు వస్తున్నారు ఓపెనింగ్కి, తర్వాత ఏమో ఉదయం 9 ఓపెనింగ్ అది. అంటే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏమి ఉండవు, ఉనికి విషయం చెబుతున్నా. జనవరి 10 అమలాపురంలో ఉదయం 9 క్షత్రియ కళ్యాణ మండపం ఓపెనింగ్ అయితే అక్కడ భక్తికి సంబంధించిన ప్రసంగాలు ఏమి ఉండవు, కానీ ఉనికి విషయం మీకు తెలియపరుస్తున్నాం. జనవరి 14 ఏలూరు, జనవరి 5 పాలకొల్లు, జనవరి 8 చించినాడు. భక్తులైనటువంటి మీకు ఈ సమాచారం తెలియపరచడమైంది. తర్వాత ఈ 13 దీపం 13 నెల ప్రతి సంవత్సరం కూడా లంకడకొండలో భక్తులు దీపోత్సవం చేస్తున్నారు. సాయంత్రం 6 దీపం వెలిగిస్తారు, జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. అరుణాచలేశ్వరుడు జ్యోతి స్వరూపుడు, అగ్ని స్వరూపుడు, ఆయన జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు లంకడకొండలో. అరుణాచల దీపోత్సవం సాయంత్రం 6 లంకడకొండ గ్రామంలో భక్తులైన అందరూ ఈ దీపోత్సవం 4:30 6 వరకు అరుణాచల అక్షరమాణమాల ఇవన్నీ పారాయణం చేస్తూ ఉంటున్నారు. 6 మొదలు దీపోత్సవం లంకలకూడేరు గ్రామంలో భక్తులందరినీ ఆహ్వానిస్తున్నారు లంకలకూడేరు భక్తులు. ఈ విషయం మీకు అందరికీ తెలియపరచటమైంది. లంకలకూడేరులో దీపోత్సవం చేస్తారు. మనస్సును తగ్గించుకోండి, మనస్సు యొక్క సహాయంతో మనస్సును తగ్గించుకుంటూ రండి, మనస్సును పెంచుకోకుండా. అంటే తపస్సు అంటే మీరు కంగారు పడకండి. మన మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోవడం కూడా తపస్సు. మన శరీరం ఉండగానే, జీవించుండగానే మన అహంభావం తగ్గించుకుంటే, అంటే వ్యక్తిభావం తగ్గించుకుంటే మన శరీరము మనస్సు రెండు కూడా బాగా సుఖపడతాయి. ఆడు సుఖ పెట్టడం లేదు, వీళ్ళు సుఖ పెట్టడం లేదని గోలే అక్కర్లేదు మనకి. మనం అంచేపు నెపం ఇతరుల మీద వేయటానికి చూస్తాం. స్వర్గంలో కూడా లేని సుఖం అనుభవించవచ్చు. మనం అజ్ఞానం కనుక తగ్గించుకుంటే, మనలో ఉన్న అజ్ఞానం తగ్గించుకుంటే మన శరీరము మన మనస్సు కూడా స్వర్గంలో కూడా లేని సుఖం అనుభవిస్తుంది. తేలికై మనస్సు తేలికైపోతుంది, శరీరం తేలికైపోతుంది, దూదిలాగా అయిపోతాయి. ధనవంతులందరూ సుఖపడిపోతారేమో ధనం లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అదంతా నిజం కాదు. చదువుకున్న వాళ్ళు సుఖపడుతున్నారేమో, చదువు లేని వాళ్ళు అనుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు సుఖపడుతున్నారేమో, అధికారంలో లేని వాళ్ళు అనుకుంటారు. అసలు సుఖం బయట లేదు. అసలు అధికారంలో కానీ, ధనంలో కానీ, చదువులో కానీ, ఇంకో గౌరవాల్లో కానీ, కీర్తిల్లో కానీ అసలు సుఖం అనేది ఎక్కడ ప్రకృతిలో లేదు, హృదయంలోనూ ఉంది. మన హృదయ గృహంలోనే బ్రహ్మం ఉంది, మన హృదయ గృహంలోనే సత్యం ఉంది, మన ఉదయ గుహలోనే పరమాత్మ ఉన్నాడు. అక్కడికి వెళితేనే కనుక మనకు సుఖి అవ్వలేము అంతవరకు. కానీ మనకు లేనిదేదో వచ్చేస్తే మనం సుఖపడతామని అనుకుంటాం, అదంతా మాయ, అదంతా మాయలో భాగం. ఉన్నది ఒకటంటే ఒకటే బ్రహ్మం. దానికి మరుగు లేదు, ఆచ్ఛాదం లేదు. అహంకారానికి మరుగు కావాలి, ఆచ్ఛాదం కావాలి. బ్రహ్మంకి మరుగు లేదు, దానికి ఆచ్ఛాదం లేదు. బ్రహ్మం అది స్వతంత్రమైనది. ఈ సృష్టిలో స్వతంత్రమైనది ఒకటే బ్రహ్మం. ఆ బ్రహ్మమే భక్తులు ఈశ్వరుడు, ఈశ్వరుడు అని అంటున్నారు. రామకృష్ణుడు అంటాడు, మీరు శుద్ధభక్తిని సంపాదించుకోండి అంటాడు. శుద్ధభక్తి అంటే ఏమిటంటే, కారణం లేకుండా మనకి భక్తి కలగాలి. ఈశ్వరుడి పట్ల, బ్రహ్మం పట్ల కారణం లేకుండా కలగాలి భక్తి. మీరు శుద్ధభక్తిని సంపాదించుకోండి, మిగతా విషయాలు వదిలేని అన్ని మీకు అవి వచ్చేస్తాయి అంటాడు రామకృష్ణుడు. శుద్ధభక్తి ఏంటంటే, అంటే కారణం అహేతుక భక్తి. అంటే ఇప్పుడు మీ అందరినీ, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, ప్రేమించడానికే ప్రేమించాలి, కానీ దానికి ఒక కారణం ఉంటే అది నిజమైన ప్రేమ కాదు, అహేతుక భక్తి. అటువంటి శుద్ధభక్తిని మీరు సంపాదించుకోండి, మీకు నారాయణుడే మీకు సొంత ఆత్మగా మీకు వ్యక్తమవుతాడు అన్నాడు రామకృష్ణుడు. ఎవడైతే నారాయణుడు అనుకుంటున్నారో, ఎవడైతే మీరు వాసుదేవుడు అనుకుంటున్నారో, వాడు మీ సొంత ఆత్మగా వ్యక్తమవుతాడు. ఎప్పుడు? శుద్ధభక్తి వల్ల. శుద్ధభక్తి అంటే అకారణ భక్తి. కారణం కనపడకూడదు, మన భక్తి నిలబడతా ఉండాలి. అది రామతీర్థం అన్నాడు, ఈ ముష్టి వాడక మోక్షం అన్నాడు స్వామి రామతీర్థని. వాడి ఇంటికాడు ఓ రోజు వివేకానంద అన్నాడు, ఆయన పంజాబ్లో లాహోర్ అయింది. ఆ లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆయన లాహోరు, ఆయన మ్యాథమెటిక్స్లో మేధావి. పంజాబ్ యూనివర్సిటీలో ఆయనకి లెక్కల్లో వచ్చిన మార్కులు అంతకుముందు ఎవరు పంజాబ్ యూనివర్సిటీ స్థాపించాక ఎవరికి రాలేదు. మ్యాథమెటిక్స్లో మేధావి, మ్యాథ్స్ జీనియస్. ఆయన ఆయన 33వ సంవత్సరంలోనే శరీరం విడిచిపెట్టాడు, వివాహం చేసుకున్నాడు రామతీర్థ, తర్వాత 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు సన్యాసం పుచ్చుకున్నాడు. కానీ ఆయన సమాధి ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్లో ఉంది. ఇప్పుడు కూడా ఆయన సమాధి. ఆయన బతికింది 33 సంవత్సరాలు. ఆయన అన్నాడు చోట, ఈ ముష్టి వాళ్ళగా మోక్షం అన్నాడు. ముష్టి వాళ్ళు అంటే ఏంటి? రోజు గుళ్ళకి వెళ్తాం, లేదా ఇంటికెళ్ళ పటాను పూజ పటాను పెట్టుకోవటం, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఒక కోరిక నెరవేరిపోయింది కొన్ని, ఇంకో కోరిక, ఆ కోరిక నెరవేరిపోయింది ఇంకో కాలిపోయి, ఎలా అడుగు నొప్పి ఇంకో పొట్టలో నొప్పి, అది కేపెట్టి, అదే మా మనవడికి మంచి సంబంధం రావాలి, ఆ ఇంజనీరింగ్ సీట్ రావాలి, ఏదైనా అమ్మీబీఎస్ రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మేము పచ్చగా ఉండాలి, ధనవంతులు అయిపోవాలి, మా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి పిచ్చ పిచ్చ ఆలోచనతో ఇటువంటి ముష్టి వాళ్ళక మోక్షం ఉన్నాడు. దేవుడి పట్టం ఎదురుగుండా పెట్టుకోవటమే, దండకం చదవటమే, వాళ్ళకి ఏం కోరికలు కావాలో అన్ని చదవటం. కొన్ని ఏదో కొన్ని కోరికలు నెరవేరి అనుకోండి, ఇంకో కొత్త కోరికలు తీయటం వాళ్ళు. అంటే మీరు కోరికలు కోరుకుంటే తప్పు అనలేదు. వీళ్ళందరూ ముష్టి వాళ్ళు, ఈ ముష్టి వాళ్ళకి మోక్షం ఇస్తాడా ఈశ్వరుడు అని ఉదాహరణ ఒకటి చెప్పాడు. ఎవడో దేవుడి మాట అటుంచండి, మన ఇంటికి ఎవడైనా ముష్టివాడు వస్తాడు, మనకి ఇష్టమైతే ఒక 5 పైసలు ఇస్తాం, లేకపోతే ఇష్టం లేదు వెళ్ళిపోమంటామని వెళ్ళిపోమని చెప్పిన వాడి మీద గౌరవం ఉండదు. 5 పైసలు ఆడి చేతి మీద పెట్టినా, ఆ చేతిలో పెట్టినా ఆడి మనం ఉన్న గౌరవం ఉండదు. ఒకవేళ మీరు వెళ్ళిపోయాయని చెప్పినా ఆడి మీద గౌరవం ఉండదు. తీసుకెళ్ళో 10 పైసలు ఆడి చేతిలో పెట్టామనుకోండి, 10 పైసలు ఇచ్చినా 10 ఇచ్చినా గౌరవం ఉండదు. అలాగే అసలు అడిగే వాళ్ళని మోక్షాన్ని తీసుకుని లిస్టులోనే పెట్టడం ఇస్తాడు. మనం గౌరవిస్తున్నాం ముష్టివాడిని అని అడుగు రామచంద్ర, మనం గౌరవిస్తున్నామా? ఇప్పుడు మన ఇంటికి ఎవడని వస్తున్నాడు, 10 పైసలు ఇస్తే ఇస్తాం, లేకపోతే వెళ్ళడానికి చెయ్యి ఊరుకోలేదు అంటాం, లేదని చెప్పడానికి ఏదో ఒకటి అంటాం. కానీ వాళ్ళ మీద మనకు గౌరవం ఉందా, ప్రేమ ఉందా? ఏమి లేదు. మరి ఈస్టాడికి మరి నీ మీద, నీకే ఆడి మీద ప్రేమ. ఇప్పుడు ఈ భిక్షకాలు అందరికీ ఈ లిస్టు చదివే నీ మీద ఈశ్వరుడికి ప్రేమ ఉంటుందా? నీకు మోక్షం ఇస్తాడా, శాంతిని ఇస్తాడా? ఈ బిచ్చకాలకే మోక్షం, ఈ బిచ్చకాలకే భిక్షకాలకే ఆత్మజ్ఞానం. అంటే మీరు కోరికలు కోరుకోవద్దని ఆయన చెప్పడం లేదు, మీకు మోక్షం రాదని. తర్వాత ఇంకోటి రామచరిత్ర ఇంకోటి చెప్పాడు, ఈ కోరికలు కూడా చాలా ప్రమాదం అని. అంటే ఏ కోరిక మనకు మంచిదో, ఏ కోరిక చెడ్డదో మనకు తెలియదు. తెలియక మోకం మడగేదో సాంబార్ కింద ఆ కోరిక ఏదో కోరేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఒక కోరిక నెరవేరితే మనకే ప్రమాదం అది. అంటే రామచరిత్ర ఏం చెప్పాడంటే, ఈ కోరికలు అనవసరం, మీకు దై విల్ బి డన్. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నువ్వు నన్ను ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబడతాను. తాటగింట్లో నిలబడతావా, మేడలో నిలబడతావా, నువ్వు ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబెడతాను. నీ నాకు ప్రత్యేకం ఇష్టం అంటే లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నాకు ప్రత్యేకంగా ఇష్టాలు, ప్రత్యేకంగా ప్రీతి అప్రీతి అని ఏమీ లేదు. అంటే దైవులు బిడ్డని అలా అనుకుంటే మీకు ఏది అవసరం అది ఇస్తాడు, చివరికి మోక్షం కూడా ఇస్తాడు. ఆడు ఏం తెలియకుండా మీరు ఏదో మనసుతో ఊహించుకుని ఆ కోరికలు ఈ కోరికలు కోరుకుంటే, కొన్ని కోరికలు ఈ జన్మలో మీకు నెరవేరకపోయినా వచ్చే జన్మలో నెరవేరితే మీరు కోరికన్న కోరికలే మీ కోపం ముంచుతాయని చెప్పాడు రామచంద్ర. మనకి చేతనం వరకు ఏ కోరిక మనకు మంచిదో, ఏ కోరిక నెరవేరితే మనకు మంచిదో మనకు తెలియదు. మన మంచి మనకే తెలియదు. మన మంచి మనకంటే పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి నీ ఇష్టమే నా ఇష్టం అంటే సరిపోతుంది. రామచంద్ర అంటాడు, చెట్టు మొదల్లో నీళ్లు పోసేటప్పుడు నువ్వు ఆకుడి దగ్గరికి వెళ్ళు, లేకపోతే రబ్బల దగ్గరికి వెళ్ళు, లేకపోతే పుష్పాల దగ్గరికి వెళ్ళు, పళ్ళుకి నీళ్లు చెప్పడం అన్నీ చెప్తాను. చెట్టు మొదల్లో నీళ్లు పోస్తాం. చెట్టు మొదల్లో నీళ్లు పోస్తా అంటే రబ్బలకు అందుతుంది నీరు, ఆకులకు అందుతుంది, అన్నింటికి చెట్టు యొక్క అవయవాలు అన్నింటికి అందుతుంది మొదల్లో నీరు పోస్తే. అదేవిధంగా పరమేశ్వరి పాదాలను ఆశ్రయించి ఉంటే, ఆ శరణాగతి కనుక కలిగి ఉంటే నీ అవసరాలేంటో దేవుడు తీరుస్తాడు, నీ అవసరాలేంటో నీకు భగవంతుడు తెలుసు. ఒక అసలు నీ అవసరాలు ఆపు చేసి ఉంచి ఎందుకు ఆపు చేసి ఉంచాడో కూడా ఆయనకు తెలుసుది. ఎప్పుడు ఎక్కడ ఎలా నీకు అది నిన్ను నీకు ప్రసాదించాలో అదంతా ఆయన చూసుకుంటాడయ్యా, నువ్వు అడగటం మానే. అంటే నువ్వు అడగ నీకేది మంచిదో నీకే తెలియనప్పుడు నువ్వేం అడుగుతావు? ఇంకా 100 ఎకరాల పొలం ఉన్నవాడు, 200 ఎకరాల పొలం ఉన్నవాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధనలక్ష్మి వేరు, ఐశ్వర్యలక్ష్మి వేరు. ధనలక్ష్మి అంటే ధాన్యం, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని, అష్టలక్ష్మిని అని మనకు ఏదో పురాణాల్లో చెప్తూ ఉంటారు. ధనం వేరు, ధనలక్ష్మి వేరు, ఐశ్వర్యం అంటే డబ్బు అని కాదు. అక్కడ హ్యాపీనెస్, సుఖం అంటే ధనం ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారని అక్కడ లేదు. ధనం 1000 ఎకరాల పొలం ఉండి ఎవరో చూడకుండా తిండి లేకుండా బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చేది 1000 ఎకరం పొలం వీడికి ఉండి పెట్టదు. ధనలక్ష్మి వేరు, ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే సుఖం. ధనం ఉన్నవాడు ప్రతివాడు సుఖపడతాడని అక్కడ ఏమి లేదు. కొంతమంది ధనం లేకపోయినా సుఖపడతారు. ఐశ్వర్యలక్ష్మి అంటే హ్యాపీనెస్. అది ధనలక్ష్మి అంటే కాగితాలు, ఈ కొబ్బరికాయలు ఇవన్నీ ప్రకృతి అంతా ధనలక్ష్మి. తర్వాత ధాన్యలక్ష్మి అంటే ఐశ్వర్యలక్ష్మి వేరు, ధనలక్ష్మి వేరు. ధనలక్ష్మి ఉన్నవాడు ప్రతివాడు సుఖపడతాడని ఏమి లేదు. సుఖం లేరు, ధనం లేరు. ధనం ఉన్నవాడు అందరూ సుఖపడతాడని అనుకుంటే మనం, మన అజ్ఞానానికి గుర్తు, మన అవివేకానికి గుర్తు, మన తెలుగు తక్కువతనానికి గుర్తు. అంటే మనస్సుని అహంభావం, నువ్వు మన జాగ్రత్తగా అహంభావాన్ని తగ్గించుకురావయ్యా. నువ్వు ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని చేతలు, ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని చేతలు, ఉపయోగం లేని ఆలోచనలు, ఇలా ఇలా ఎన్ని చేలో కలుపు మొక్కలు అన్నాడు రామచరణ. ఇప్పుడు మన వరి చేను ఉంది, వరి చేనులో ఊడుస్తాం మనం. ఆ మొక్కలు పైకి వస్తాంటే, వరి మొక్కలు పైకి వస్తాంటే కలుపు మొక్కలు కూడా పైకి వచ్చేస్తాయి. మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ కలుపు మొక్కలు తీసేస్తాం వరి మొక్కలు బాగా పైకి రావటానికి. అదేవిధంగా నువ్వు సాధన చేస్తే సరిపోదవయ్యా. ఉపయోగం లేని మాటలు మాట్లాడకు, ఉపయోగం లేని తలంపులు వద్దు, ఉపయోగం లేని ఆలోచనలు వద్దు, ఉపయోగం లేని పనులు వద్దు. కొంతమంది ఎటువంటి పనులు చేస్తారంటే, వాళ్ళు చేసే పని ఇంటికి ఉపయోగపడదు, సంసారానికి ఉపయోగపడదు. కొన్ని దేవుడు సంతోషిస్తాడంటే దేవుడు సంతోషించడు. అటువంటి వద్దు అయ్యా, యూస్లెస్ థాట్స్, యూస్లెస్ యాక్షన్స్. ఉపయోగం లేని పనులు వద్దు, ఉపయోగం లేని మాట్లాడద్దు, ఉపయోగం లేని తలంపులు వద్దు. నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు అనుకో, 10 సార్లు ఆలోచించి మాట్లాడు. 10 సార్లు ఆలోచించి మాట్లాడితే ఆ మాట వల్ల నువ్వు ఇంకా పశ్చాత్తాపడక్కర్లేదు. నీ ఆలోచన బట్టి మాట వస్తుంది, మాటను బట్టి పని చేస్తావు, పనిని బట్టి మళ్ళీ సంస్కారం వస్తుంది, వాసన పడుతుంది, మళ్ళీ వాసన అలా నీ హృదయం కూడా ఉండిపోతుంది. అంటే ఆలోచన, ఆలోచన విషయం నుంచి ఆలోచన అమృతంతో సమానం. అంటే ఆలోచన లేకుండా తొందరపడి ఏ మాట మాట్లాడకు. ఆలోచించి మాట్లాడితే నువ్వు పశ్చాత్తాపడక్కర్లేదు. ముందు మాట్లాడేసి తర్వాత ఖాళీగా కూర్చుని పశ్చాత్తాపడటం కంటే ముందు ఆలోచించి తర్వాత మాట్లాడము. కొంతమంది ఎవరినొకరిని తిడతా ఉంటారు, తిట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరినొకరిని తిడతా ఉంటారు, నోరు ఊరుకోదు, మళ్ళీ తిట్టించుకుంటూ ఉంటారు. వీళ్ళు తిట్టించుకున్నప్పుడు క్వైట్గా ఉంటారంటే క్వైట్గా ఉంటారు, మళ్ళీ దుఃఖపడతా ఉంటారు. అంటే నోరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నోరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తిండి గురించి కృష్ణుడు ఏమని చెప్పాడంటే, మనం భోజనం చేసినా చేయనట్టుగా ఉండాలి. ఊరికే పుస్తకాలు చదివిస్తే ఆత్మజ్ఞానం వచ్చేది, పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, లేకపోతే 4 సర్టిఫికెట్లు వస్తాయి, కానీ ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు మనం భోజనం చేసినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, భోజనం చేయకముందు ఎలా ఉన్నాం, భోజనం చేసి లెగిసినప్పుడు కూడా, భోజనం చేసిన తర్వాత కూడా చేయనట్టుగా ఉండాలి. అంత తేలిగ్గా తీసుకోవాలని. నీకు శంకరాచార్య వారు ఏమన్నారంటే, నీకు రోగం వచ్చినప్పుడు మందు ఎలా వాడతావో, నీకు ఏదైనా రోగం వస్తే ముందు నీ ఆకలి అనే రోగానికి సరిపడే ఆహారం తీసుకో, అందుకంటే ఎక్కువద్దు. ఆహార విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. నువ్వు తక్కువ మాట్లాడగలిగి నీ శక్తి ఖర్చు అవ్వదు, ఎక్కువ మాట్లాడుతుంటే నీ శక్తి ఖర్చు అవుతుంది. అది నీ శక్తిని అనవసరంగా పాడు చేసుకోకు. ఆ సుధామనుడు, కృష్ణుడు చిన్నప్పుడు కృష్ణుడు సుధామనుడు ఏదో భాగవతంలో వస్తుంది, ఇద్దరు చదువుకున్నారు. చదువుకుంటాడంటే తన దారిద్ర్యం వచ్చింది సుధామనుడు. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, అసలు ఐశ్వర్యం అడగటమే మర్చిపోతాడు. తర్వాత ఏదో ఆయన ఇంటికి వచ్చేవాడికి ఐశ్వర్యం ఇస్తాడు. ఆ కథ అంతా మీకే తెలిసి అదంతా వదిలేయండి. వెళ్ళిపోతే కృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని ఐశ్వర్యం అడగటం మానేసి, అంటే ధనం అడగటం మానేసి 3 గుక్కలు అడిగాడు. అంటే అడగటానికి నోరు రాలేదు ఆయన. కొంతమంది అలా సింహాలు వాళ్ళు ఉరికే వాళ్ళకి ఎన్ని కష్టాలు పడ్డా అడగకుండా అడగరు అంతేవాళ్ళు. ఎన్ని కష్టాలు పడినా సరే, అదే స్వామి వివేకానంద వాళ్ళ తండ్రి మరణించాక చాలా బాధలో పడ్డారు, ఇంటికాడ ఆర్థిక బాధలు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, అమ్మ ఉంది కదా మనకు లోటు ఏంటే, ఖాళీని అడుగు, నీకేం కావాలో వెళ్ళి అడుగు. నాకు అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉండు, మా ఇంటికాడ అన్న వస్త్రాలు లోటు లేకుండా చూడని అమ్మని అడుగు. అమ్మ నీకు అమ్మ నీ అమ్మ కంటే ఎక్కువ ఎవరు అమ్మను అడుగని చెప్తాడు ఎడతాడు వివేకానంద. నాకు అన్న వస్త్రాలు ఇమ్మని అడగడం, ఏమని అడుగుతాడంటే నాకు వివేకములు పెంచు వైరాగ్యములు పెంచాలి. మళ్ళీ అసలు ఎవడన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి వివేకములు నాకు ఉన్న తెలివి వివేకముని పెంచు అని అడిగి కూడా ఉన్నాడా? లేకపోతే నాకు తెలివి చేతులు అభివృద్ధి అవ్వాలి. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది 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 పెర్మనెంట్గా ఉంటుంది, ఏది పెర్మనెంట్గా ఉండదు, మనం తెలుసు మనకు అక్కర్లేని విషయం ఏది ఆత్మ ఏది అనాత్మ, ఆ వివేకం డిస్క్రిమినేషన్. ఆ దేవుడి మీద మనం వివేకం అడగం, వైరాగ్యం అడగం, మనకు అక్కర్లే, మనం మనం పాడు చేసి కొడుకులన్నీ అడుగుతాం. వేదక ఈ పామరులకిని ముష్టి వాళ్ళకినా మోక్షం ఆత్మజ్ఞానము అంటాడు రామదేవుడు. పోయి మనకు పనికొచ్చి అడుగుతామంటే మనకు పనుకొని మన పనికి రాని కూడా పనికి వస్తాయని అనుకుంటాం. మళ్ళీ మనకున్న తెలివితేటలంతా మనకున్న మెదడంతా చిరా ఇస్తాడు, ఇస్తే సుప్రమ పాడైపోతాం. వివేకానంద ఎప్పుడు కూడా నాకు ఇంత అన్న వస్త్రాలు అడగలే, వివేకం అడిగాడు వైరాగ్యం అడిగాడు. ఇప్పుడు మీకు ఇంకో వైరాగ్యానికి కూడా ఫలితం ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా కష్టపడి పని చేసుకుంటున్నారు అనుకోండి, ఏదో దాని తాలూకు ఫలితం మీకు వస్తుంది. అలాగే వైరాగ్యం ఉన్నవాడికి ఫలితం రాదనుకోకండి, వైరాగ్యం ఉన్నాడు కూడా 100 రూపాయలు ఫలితం వస్తుంది. అది జ్ఞానం, ఆత్మజ్ఞానం వస్తుంది, అది మర్చిపోకండి. వైరాగ్యానికి ఏం ఫలితం లేదనుకోకండి, వైరాగ్యానికి ఫలితం మోక్షం, వైరాగ్యానికి ఫలితం ఆత్మజ్ఞానం. ఆ సుధాముడు 3 మాటలు అడుగుతాడు, ఈ జన్మించడం మర ధనాన్ని అడగటం మర్చిపోయాడు. పరమేశ్వరుని చూసి అడగటం మర్చిపోయి ఈ జన్మించటం మరణించటం, మరణ శరీరం జన్మిస్తుంది శరీరం మరణిస్తుంది, మళ్ళీ మళ్ళీ మరణించింది జన్మిస్తుంది, జన్మించింది మరణిస్తుంది. అంటే మన శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు బయటికి వెళ్ళిన ప్రేత అంటారు వాడు. వాడు జీవుడు అంటారు, ప్రేత అంటారు. వాడికే సంస్కారాలు చేస్తారు ఆ జీవుడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వాడినే ప్రేత అంటారు. అంటే శరీరం పోయిన తర్వాత సుధాముడు ఏమని అడిగాడంటే, ఈ జన్మ మరణ చక్రంలో నుంచి బయటికి రావాలంటే నువ్వెవరో తెలియకపోతే బయటికి రాలి. నీ మాయ నీ మాయ, నువ్వు దారిస్తే నీ పాదాల దగ్గరికి నేను రాగలం, కానీ నువ్వు దారి ఇవ్వకపోతే నీ పాదాల దగ్గర రాలేవు. ఈ ప్రపంచానంతా మాయ చేత కట్టు ఉంచావు. ఈ ప్రపంచానంతా మాయ చేత అందరినీ మాయలో పెట్టేసి కట్టు ఉంచావు. ఏమో ఎవడ మీద నీకు అనుగ్రహం కలుగుతుందో వాడికే నీ వాడికి నువ్వు చెప్పినట్టు మాయ ఉంటుంది, నేను చెప్పినట్టు మాయ ఎనదు. అంటే ఎవడి మీద అయితే నీకు అనుగ్రహం కలిగిందో, ఎవరికైతే నువ్వు తెలియబడాలనుకుంటున్నావు వాడికి మాయ దారిస్తుంది. అంటే నీ పాదాలు ఏంది భక్తి, నీ పాదాలు ఏంది భక్తే ఒకటే సరిపోదు అయ్యా నాకు. నీ పాదాలు ఏంది భక్తి ఒకటే కాదు, నువ్వంటే బాగా ఇష్టమైన తోటి కూడా సాహవాసం వచ్చేటట్టు చెయ్యి వాసుదేవ. నీ పాదాల మీద భక్తి ఒకటే కాదు, పాడు స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు టాటా కుటుంబం, బిర్లా కుటుంబం, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నారు, అంటే వేలాది కోట్లు ఉన్నవాళ్ళు. అసలు మామూలు బడికి పంపరు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మామూలు బడికి పంపరు. ఆ చెప్పి మేస్ట్ ఎటువంటి చూసుకుంటారు, స్నేహాలు ఎటువంటి స్నేహాలు చూస్తున్నారో చూసుకుంటారు. అంటే చాలా మంది స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాసుదేవ వాసుదేవ, నువ్వు నీ పాదాల మీద భక్తి ఉంటే సరిపోదు. నువ్వంటే బాగా ఇష్టమైన వాడి పట్ల, నువ్వంటే బాగా ప్రీతిగా ఉన్న వాళ్ళ పట్ల, నువ్వంటే అటువంటి వాడు అటువంటి సహవాసం నాకు లభించినట్టు చూడు. ఇంకో బుద్ధి కూడా నాకు కావాలి. ఆ బుద్ధి ఏంటంటే ఇతరులందరికీ ఏది మంచో అది నాకు ఏదైతే మంచో ఇతరులందరికీ అదే మంచి అనేటువంటి బుద్ధి కూడా నాకు అనుగ్రహించాలి. వాసుదేవ ఎంత బాగుందో చూడండి, నాకు ఏది మంచి అని నేను అనుకుంటున్నానో, నాకు ఏదైతే నేను మంచి అనుకుంటున్నానో అది కూడా ఇతరులకు కూడా మంచే. నా మంచి వేరు ఇతరుల మంచి వేరు కాదు, నాకు ఏదైతే నేను మంచి అనుకుంటున్నానో ఇతరులకు కూడా అదే మంచి అనుకునే బుద్ధి నాకు కలగదు. అటువంటి సద్బుద్ధిని అటువంటి సహృదయాన్ని దయచేసి నాకు డబ్బు అడగటం మానేసి అడిగాడు. అంటే బాగుపడి కూడా లక్షణం అది. ఈ డబ్బులైన వాళ్ళందరికీ పని ఏమి లేదు, ఈ డబ్బు వాళ్ళందరూ సుఖపడిపోతున్నారేమో 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 అనుకుంటారు. అలా సుఖపడిపోతే అంటే 400 ఎకరం పెట్టుకుని 1000 ఎకరాలు పెట్టుకుని చచ్చిపోవడం ఎందుకు, ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఈ మధ్య 4 నెలల లోపల 10 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ 10 కోట్లు ఏం చేసినాయి? వాళ్ళు ఆత్మహత్యలు ఆఫ్ చేసిండే. శాంతి అనేది మన స్వరూపంలో ఉంది, మన హృదయంలో ఉంది. ధర్మాధ్యక్ష లోకాధ్యక్ష సురాధ్యక్ష కృత అకృత విష్ణు సహస్రనామాలను చెప్తాడు. ధర్మాధ్యక్ష సురాధ్యక్ష లోకాధ్యక్ష కృత అకృత సుఖం అనేది మన స్వరూపం. మార్కెట్లో నీకు బజార్లో దొరకదు. ఒకవేళ బజార్లో ఏదైనా మీకు సుఖాల కింద కనిపిస్తున్నా ఆ సుఖాలు మీరు కనుక అనుభవిస్తే పరిణామాలు అంత దుఃఖం వచ్చేస్తుంది. ఏం చెప్తుంటే సుఖం స్వతంత్రమైంది కాదు. లోక విష్ణు సహస్రం వాళ్ళు చెప్తాడు ధర్మాది ఈ లోకానికి ఎవడో యా నువ్వు మధ్యలో వచ్చావు మధ్యలో పోతావు లోకంలోకి వచ్చావు. నువ్వు పుట్టకముందు ప్రపంచం ఉంది నువ్వు చనిపోయాక ప్రపంచం ఉంది మధ్యలో వచ్చావు. ఈ లోకానికి అధ్యక్షుడు నువ్వు కాదు వయ్య. ఒకడున్నాడు ఈశ్వరుడు ఒకడున్నాడు పరమేశ్వరుడు ఒకడున్నాడు వయ్య ఈశ్వరుడు వాడు ఈ లోకాన్ని ఈ లోకానికి అధ్యక్షుడు అంటే జీవకోటిని వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు నడిపి ఏ జీవుని ఎక్కడ కూర్చోబెట్టాలో ఏ జీవుడికి ఏ శరీరం రావాలో ఎవరిని ఎలా నియమించాలో ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎంతకాలం భూమి మీద వాళ్ళకి లభిస్తాను ఎంత ఉందో అని నియమించేవాడు జీవకోటి నియమించేవాడు. అది మీటింగ్కి ఒక మీటింగ్ ఒక అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి అధ్యక్షుడు మీటింగ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే జీవకోటిని ఈ పంచభూతాలని కంట్రోల్ చేసి కూడా ఒకడున్నాడు అయ్యా వాడే ఈశ్వరుడు. వాడే లోకానికి అధ్యక్షుడు నువ్వు కాదు నేనే కాదు లోకాధ్యక్ష ధర్మాధ్యక్ష. నువ్వు అనుకున్న ధర్మం కాదు ఆయన చెప్పింది ధర్మం. ఇది ధర్మం ఇది అధర్మం ఇది అధర్మం ఇది సత్యం ఇది అసత్యం అని అంటే మనం ఏం చెక్కడే వాడి ధర్మాన్ని నిర్దేశించేవాడు ఆయన. నీ అహంకారం నీ అహంకారం ఏది మంచిదో నీకు చెబుతుందా ఏది ధర్మమో నీకు చెబుతుందా ఏది సత్యమో నీ అహంకారం చెబుతుందా లేకపోతే నీ పాడు బుద్ధి చెబుతుందా? వసు మనాహ బంగారం లాంటి మనస్సు గలవాడు చెప్పాలి. ఎవరికైతే బంగారం లాంటి మనస్సు ఉందో వాడికి తెలుస్తుంది ధర్మం ఇది అధర్మం. మనస్సు నిండా కపటం పెట్టుకునే వాళ్ళకే మనస్సు నిండా కపటం పెట్టుకున్న వాళ్ళకే జ్ఞానం వాళ్ళకే మోక్షం వాళ్ళకే శాంతి వాళ్ళకే నిర్వాణం వాళ్ళకే స్వర్గరాజ్యమా? కొంతమంది ప్రతి మాట కపటంతో మాట్లాడతారు. మాట్లాడి మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ఏంటి అర్థం కాదు. వాళ్ళు కపటంతో ప్రతి మాటలోనే కపటం ఉంటుంది అలా మాట్లాడుతూ మేము చాలా తెలివైన వాళ్ళని అనుకుంటా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళని వాళ్ళు వంచన చేసుకుంటున్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళక మోక్షం కపటికే ధర్మాధ్యక్ష అంటే నువ్వు చేసిన పనికి ధర్మం అయితే ధర్మం అధర్మం అయితే అధర్మం నువ్వు చేసిన పనికి నీకు ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు అంటే ధర్మస్వరూపుడు సత్యస్వరూపుడు నిత్యస్వరూపుడు ఎప్పుడు స్థిరుడు. అంటే ఒక దేశకాలాలు ఒక కాలంలో ఉండి ఇంకో కాలం లేకపోవటం లేదు. ఒక వస్తువుకు పరిమితమైన వాడు కాదు అంతరా వ్యాపించిన వాడు వ్యాపించిన వాడు వాడిని ప్రార్థిస్తే నీకు శుభాన్ని ఇచ్చేవాడు. అంటే ఏది నీకు ఏది మంచిది ఏది చెడ్డ ఏది ధర్మం ఏది అధర్మం నీకంటే నీకు బాగా తెలిసినవాడు. అంటే శాస్త్రాన్ని మేము ఇది శాస్త్రం శాస్త్రం చెప్పాలి మనకి ఏది చేయకూడదో ఏది చెయ్యాలో శాస్త్రం చెప్పింది శాస్త్రానికి ఆ కర్త ఈశ్వరుడు. అంచేది మనం ఆయన చెప్పిన పనులు చెయ్యాలి కూడిన పనులు మనం మానేయాలి. ఎంచేదంటే ఏ పని మంచిది ఏ పని చెడ్డదో మనకు తెలియదు. అంత స్టాండర్డ్ లేదు అంత క్వాలిటీ కూడా మనం లేదు అంటే అంత ఎత్తుకు మనం ఇంకా ఎదగలేదు. ఆ ధర్మస్వరూపం కూడా ఆ ధర్మ సూక్ష్మం ఈశ్వరుడిగా చేయాలి. ఆ శాస్త్రాన్ని నిర్ణయించేవాడు ధర్మాన్ని నిర్ణయించేవాడు ఈశ్వరుడు. ఆయన ధర్మాధ్యక్షగా లోకాధ్యక్షగా సురాధ్యక్షగా మనుషులకే కాదు ఋషులకే కాదు యోగులకే కాదు దేవతలను కూడా నియమించేవాడు వాడే వాడే వాసుదేవుడు. మామూలు మనుషులు ఇప్పుడు కూర్చుని మనల్ని మనుషులు అంటారు కొంతమంది ఋషులు అంటారు కొంతమంది కొంతమంది యోగాభ్యాసం చేసి యోగులు అవుతారు. ఇదే కదా కొంతమంది దేవతలు ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా మన దేవతల గురించి ఇంద్రుడని అని చెప్పు దేవతలను ఆరాధిస్తున్నాం కదా. ఇదే దేవతలు దేవతలు నియమించేవాడు నువ్వు దేవత మనుషులు నియమించేవాడు ఈ నరకోటిని ఈ జీవకోటిని నియమించేవాడు నువ్వు మొత్తం సృష్టిని అంతా కూడా అంతర జీవకోటిని దేవతలని ఋషుల్ని యోగుల్ని మనుషుల్ని అందరినీ నియమించేవాడు. వీళ్ళందరికీ అధ్యక్ష స్థానం వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యి వస్తున్నారు మళ్ళీ ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి ఇవన్నీ పేరే వాడి ఇవన్నీ అతి స్పష్టంగా సందేహరహితంగా క్లారిటీ అది స్వచ్ఛముగా స్పష్టముగా ఆ నిర్ణయించేవాడు నిర్ణేత ఆయన. ఎవడు ధర్మాధ్యక్ష లోకాధ్యక్ష ఈ ఆ లోకానికి అధ్యక్షుడైన ధర్మానికి అధ్యక్షుడు ఆయన అన్నింటికి అధ్యక్షుడేవుడు ఆయన ఈశ్వరుడు అధ్యక్షుడు. తర్వాత సురాధ్యక్షగా నీకే కాదు జీవకోటికే కాదు ఆ చెట్లకే కాదు ఈ ప్రకృతికే కాదు ఎవడికి దేవతలకు కూడా ఆయన అధ్యక్షుడు దేవతలను కూడా నియమించేవాడు ఆయన. అది ఉపేంద్రుడు ఇంద్రుడికంటే పెద్దవాడు, దేవతల కంటే పెద్దవాడు, బ్రహ్మము సర్వంతర్యామ అందరికంటే పెద్దవాడు. అయితే అది నీ కృత అకృత. మనకి శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, రోగం తెలుస్తుంది, కారణం తెలియదు. మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, రోగం తెలుస్తుంది, ఆ రోగానికి కారణం తెలియదు. దానికి మళ్ళీ ఎక్స్రేలు తీయటం చాలా డబ్బు ఖర్చు పెట్టాలి రోగం. అయితే ఎప్పుడు కూడా కార్యం స్థూలంగా ఉంటుంది, కారణం సూక్ష్మంగా ఉంటుంది. ఇది ఇది ఈ లోకం అంతా నీ కార్యం, నీ యొక్క నీ చేత నిర్మింపబడింది. ఈ పంచభూతాలు, ఈ జీవకోటి అని ఏదో గాలివాన వచ్చిందనుకోండి, లేకపోతే సునామీ వచ్చిందనుకోండి, అధిక వర్షాలు వచ్చాయనుకోండి, అన్నీ ఈశ్వరుడికి తెలియకుండా ఏది రాదు, రావటానికి వీలు లేదు. అయితే ప్రకృతి కూడా ఈశ్వరుని స్వాధీనంలో ఉంటుంది. నీ సైన్స్ ప్రకృతి విజృంభించినప్పుడు నీ సైన్స్ ఏమి చేయలేదు. అలా మన తెలివితేటలు ఎంత, మన సైన్స్ ఎంత, మన బాటనీ ఎంత. అయితే కార్యం స్థూలంగా ఉంటుంది. అంటే మనకు ఈ లోకం భగవంతుడి చేత నిర్మింపబడింది. దీనికి ఈ సృష్టికి అంత ఒక కారణం ఉంది, అదే బ్రహ్మం, అదే ఈశ్వరుడు. అయితే సూక్ష్మంగా ఉంది, సూక్ష్మంగా ఉంది, అది సూక్ష్మంగా ఉంది కాబట్టి, బాగా సటిల్గా ఉంది కాబట్టి అది కనపడటం లేదు కాబట్టి నువ్వు లేదనుకుంటున్నావు. ఇది అదే అదే ఇది మధ్యనగీయతలు. ఎందుకు ఎందుకు ఈ గీతలు, ఎందుకు ఈ అడ్డు గోడలు? ఈ స్థూల రూపంలో ఉన్నాడు ఆయనే, సృష్టి రూపంలో ఉన్నాడు ఆయనే, సూక్ష్మ రూపంలో ఉన్నాడు ఆయనే. అంటే మీరు సమాజానికి ఏదైనా మంచి చేశారనుకోండి, అనుకోండి, మాట్లాడచ్చు అనుకోండి. సమాజం అంటే ఆయన శరీరం. ఎవరి శరీరం? ఈశ్వరుని శరీరం. సమాజానికి మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, ఉదాహరణకు మీకు ఎవరైనా నమస్కారం పెడితే నాకు నమస్కారం పెడుతున్నారు అనుకుంటారు. ఈ సమాజాన్ని మీరు ఏదైనా ఆరాధిస్తున్నారనుకోండి, ఈ సమాజం భగవంతుడి శరీరం కాబట్టి నన్ను ఆరాధిస్తున్నారని అనుకుంటాడు ఆయన, అలా అనుకుంటాడు. అంచేగా ఇది వేరు అది వేరే. మీరు సమాజంలో ఏదైనా మంచి చేస్తే మీకు ఫలితం ఇస్తాడు సమాజపరంగా, సమాజానికి ఏదైనా చెడ్డ చేస్తే మళ్ళీ అదే చెడ్డ ఫలితం ఇస్తాడు. మంచి చేసిన వాడికి మంచి ఫలితం ఇస్తాడు. మంచి చేసిన వాడికి మంచి ఫలితం ఏంటి, చెడ్డ చేసిన వాడికి చెడ్డ ఫలితం ఏంటి, ఈ కర్మ రహస్యం ఏంటి, అది తెలిసినవాడే ఒక్కడే. కృత అకృత, స్థూలంగా ఉన్నవాడు ఆయనే, సూక్ష్మంగా ఉన్నవాడు ఆయనే, మన కనపడకుండా ఉన్నవాడు ఆయనే, కనిపించేవాడు కూడా ఆయనే. లోకాధ్యక్ష, ధర్మాధ్యక్ష, సురాధ్యక్ష, కృత అకృత. అవి గీతలు వద్దు, గోళ్ళ కట్టకండి, అడ్డుగోళ్ళ కట్టకండి. అంటే మనకు జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగితే అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా, బ్రహ్మం ఉంది కదా, ఏదో ఒకటి ఉంది, అది ఉండటం వల్లే, అది ఉండటం వల్లే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అయితే ఆ వస్తువు తెలియబడాలంటే ఆచార్యుల వారు అన్నారు సరస్వరంగా అన్ని శాస్త్రాల్లోని తిండి కడు జాగ్రత్తగా ఉండి, తిండి కడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఆహారం కాదు జాగ్రత్త, అది కాదు. మీరు నోటితోటి తినేది ఆహారం కాదు, చెవుడితోటి వినేది కూడా ఆహారమే, కళ్ళతోటి చూసేది ఆహారం, ముక్కుతోటి పీల్చుకునేది ఆహారం. ఈ అన్ని ఇంద్రియాల విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని ఆహారమే. ఈ అన్నింటిలోనే జాగ్రత్తగా ఉంటే మీకు ఆ బ్రహ్మం అనుభవంలోకి వస్తుంది. అంటే మీరు చెవుడితోటి వినేది కూడా బ్రహ్మమ్మ భగవంతుడి గురించే వినాలి, కళ్ళతో చూస్తే భగవంతుడే, భగవంతుడి రూపాన్ని చూడాలి, వింటే నోడితో భగవంతుడి నామాన్ని చెయ్యాలి. అంటే అంటే వాడు గీతలో వాడు చెప్పేది ఏంటంటే, వాడు రెండు లేదు అద్వైతం, రెండు లేదు నాట్ టూ. అద్వైతం అంటే ఒకటేనే, రెండు లేదు, రెండు లేనిది, రెండు లేనిది ఒకటే, ఉన్నదంతా ఒకటంటే ఒకటే. అది అందరిలోనే ఉంది, మన అందరిలోనే ఉంది. అదే అది ఎవడైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నాడో అందరిలోనే ఆ వస్తువు వాళ్ళు కనిపిస్తా ఉంటుంది. వాడు అప్పుడే ఎవరికైనా అపకారం చేయాలని చేయలేడు, ఇది పవర్లెస్ చేయలేడు వాడు, తన అందరిలోనే తనే కనిపిస్తూ ఉంటాడు. అది అంతటా ఉంది, రెండు, అది రెండు లేదు, ఒకటంటే ఒకటే. నువ్వు ఎదుటి వాడికి మంచి చేస్తే నీకు తిరిగి మంచి వస్తుంది, ఎదుటి వాడికి చెడ్డ చేస్తే అది నీకు తిరిగి చెడ్డ వస్తుంది. అది కర్మ రహస్యం, అది అది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ గురించి, ఈ ఆత్మ గురించి, ఈ చైతన్యం గురించి, ఈ కర్మ సిద్ధాంతం గురించి నీకు సంపూర్ణంగా తెలియాలంటే మామూలుగా తెలియదు, నీ తెలివితేటలు బట్టి తెలియదు. ఆ ఉన్న బ్రహ్మము నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండా మిగిలిందేది ఉండదు, అది బ్రహ్మం. దేన్ని తెలుసుకున్నాక నీకు అన్నీ తెలియబడతాయో అది బ్రహ్మం. అప్పుడు కర్మ గురించి తెలుస్తుంది, పునర్జన్మల గురించి తెలుస్తాయి, జన్మల గురించి తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి నీకు. ఒక జనన మరణ చక్రంలోంచి, అజ్ఞానంలోంచి నువ్వు బయటకు రావటమే కాదు, ఏది కర్మ, ఏది బ్రహ్మము, దేని స్వరూపం ఎలా ఉంది, అన్ని తెలియబడి, ఏది తెలుసుకోవడం నీకు అన్ని తెలియబడతాయో, దేని తెలుసుకున్నాక దాన్ని మించిన సుఖం లేదని నీకు తెలుస్తుందో, అట్టి వస్తువుని తెలుసుకో అర్జున. అంచేది మీరు రామచరి చెప్పినట్టే మీరు ముష్టివాళ్ళకి తయారవ్వకండి. ఈ భక్తులు చాలామంది ముష్టివాళ్ళు అని చెప్పాడు. గుళ్ళోకి వెళ్ళి ఇంక జ్ఞానం ఎవడు అడగడం, పోయి నా బుద్ధి బాగు చేయని అడగడం, నా నాకున్న బలహీనతల వల్లే నా మనసు పాడైపోతుంది, నాకున్న బలహీనతల వల్లే నా దేహం పాడైపోతుంది, అంటే నా బలహీనత నా బలహీనతలు ఏముంటాయి తొలగించమని అడగడం, ఏదో ఏ ఆ టైం చేస్తూ అది వేయటం వీళ్ళక జ్ఞానం. దగ్గర మీద నీకే గౌరవం లేనప్పుడు ఈశ్వరుడికి నీ మీద ఎలా ఉంటుంది? రోజు కోరికలు మొదలు పెడితే ఇది నాట్ టూ గీతలో చెప్తాడు. రెండు అనేది లేదు, ఉన్నది ఒకటంటే ఒకటే, రెండు కింద ఒకటే నీకు అనేకంగా కనిపించవచ్చు. మాయ అలా కనిపించడానికి మాయ కారణం. ఆ రెండు అనే ఒకటే అది నీకు అనుభవం ఇచ్చాక తెలుస్తుంది. అదే నేనేం చేస్తుంటే అద్వైత అనుభవాన్ని ఈ జేబులో కాదు పెట్టుకున్నది. నీ మనస్సునే జేబులో పెట్టుకో, ఎక్కడికైనా నువ్వు సుఖపడతావు. ఈ జేబులో కాదు, ఈ జేబులో మనం ఏం పెట్టుకుంటాం, పెట్టుకుంటే పైసలు పెట్టుకొచ్చిన జేబురుమాలు, రంపడితే చీముడు తీసుకోవడానికి కూడా ఇదేదో దాన్ని ఏమంటే జేబురుమాలు అంటారు. మనం రంపట్టిందనుకోండి, ఆ జేబురుమాలు తీసుకుని మళ్ళీ ఆ చీముడు తీసుకుని ఆ చీముడు కూడా జేబులో పెట్టేసుకుంటా ఉంటాం. జేబురుమాలకు రంపట్టినప్పుడు జేబురుమాలు అంటుంది, ఆ చీముడు ఏమైనా జేబురుమాలు తీసుకుని మళ్ళీ ఆ చీముడితో సహా మరి జేబులో పెట్టేసుకుంటాను. అంచేది నువ్వు జేబురుమాలు అయ్యి ఈ జేబులో పెట్టుకున్నట్టు కాదు, ఈ అద్వైత అనుభవాన్ని నీ మనసులో పెట్టుకో, నీ మనస్సునే జేబులో పెట్టుకో. నీ శరీరం నీ చొక్కాకు జేబు ఉంది కదా, నీ చొక్కాకు జేబు ఉంది, అలా నీ మనస్సుని జేబులో పెట్టుకుని అనుభవాన్ని, అప్పుడు అనుభవాన్ని పెట్టుకుంటే ఆ అద్వైత అనుభవాన్ని నీ మనస్సుని జేబులో పెట్టుకుంటే నీ చొక్కాకి జేబు ఎలా ఉందో అదే నీ మనస్సు కూడా జేబు ఉంది, ఆ జేబులో పెట్టుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అది చూడకు ఇది చూడకు దిక్కులు చూడకు. కొంతమంది నేను గౌరవిస్తారు, కొంతమంది అగౌరవపరుస్తారు, కొంతమంది నిందిస్తారు, కొంతమంది స్తోత్రం చేస్తారు. నిందా పట్టించుకోవద్దు, స్తోత్రం పట్టించుకోవద్దు, దిక్కులు చూడకు. నీ పని అది నువ్వు చూసుకుని లోకం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో. ఎలా ఎప్పుడు వెళ్ళగలవు నువ్వు రియాక్షన్ లేకుండా, ప్రతిస్పందన లేకుండా, రియాక్షన్ లేకుండా? అలాగే రియాక్షన్ లేకుండా నువ్వు ఎప్పుడు ఉండగలవు? అద్వైత అనుభవం నీ మనస్సునే జేబులో పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఉండదు. శరీరంలో ఆడంబరం లేకుండా ఉంటే సరిపోదు, మనస్సులో కూడా ఆడంబరం ఉండకూడదు. శరీరంలో ఆడంబరం లేకుండా ఉంటే సరిపోదు, మనస్సులో కూడా ఆడంబరం లేకుండా ఉండాలి అనే కర్మసాక్షి లోపల మనకు వచ్చే ప్రతి తలంపుని చూస్తాడు. తర్వాత ఇంకోటి, మనం పనులు చేసేటప్పుడు కూడా ఆ పనిని బట్టి, మనం చేసిన పనిని బట్టి మనకు సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారంలో మళ్ళీ వచ్చి ఇప్పుడు మీకు గుర్తు, మీకు పూర్వజన్మలు ఉన్నట్టు గుర్తు ఏమిటంటే, మనందరికీ పూర్వజన్మలు ఉన్నట్టు గుర్తు ఏంటంటే, పూర్వజన్మల్లో ఏ సుఖాలు అయితే మనం ఎక్కువ అనుభవించాము ఆ దాని తాలూకు వాసన ఈ జన్మలో ఎక్కువ ఉంటుంది. పూర్వజన్మల్లో ఏ సుఖాలైతే, ఏ బాపతో సుఖాలైతే మనం ఎక్కువ అనుభవించామో దాని తాలూకు వాసన ఈ జన్మలో ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్కారం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్కారం అనే రాళ్ళు, ఆ సంస్కారం అంటే పెద్ద పెద్ద రాళ్ళు అయ్యి, ఆ సంస్కారాలంటే పెద్ద పెద్ద బండలు. కేవలం మనం జపం చేయటం వల్ల ఇట్లు విడిచిపెట్టలేము. గురువు అనుగ్రహం, దేవుని అనుగ్రహం, ఆ ఈశ్వరు అనుగ్రహం వల్ల ఆ రాళ్ళన్నీ బయటికి రావాలి. కానీ కేవలం మనం చేసే జపం వల్లే బయటకు వచ్చేవి. ఆ ప్రవాహంలో ఈశ్వరుని దయ్య ప్రవాహంలో కొట్టుకుపోవాలి. ఏది భగవద్భవం పొందటానికి మనలో ఉన్న బలహీనతలను కూడా ఆ భగవంతుని మన పట్ల ఉండే ఆ ప్రేమలో ప్రవాహంలో కొట్టుకుపోవాలి. కానీ కేవలం మనం తెలివితేటలే బయటకు పోవాలి. మనమెంత మనం తెలివితేటలంత, నీకు నీ తెలివితేటలకు అందరి విషయాన్ని, నీ బుద్ధికి అందరి విషయాన్ని, నీ మాటకు అందరి విషయాన్ని, నీ మనస్సుకి అందరి విషయాన్ని మనసుతోటి మాటతోటి బుద్ధితోటి చెప్పటమా? నువ్వు అరుణాచలేశ్వరుడా, అరుణాచలేశ్వరుడా, నీ దగ్గర నేనే కాదు, నేను ఒక్కనే కాదు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా దేహము నేను, దేహము నేను, దేహము నేను, దేహము నేను, నేను 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 నేను, ఈ నేననుకునేది నేను కాకపోయినా నేను నేను నేను, ఈ దేహము నేను, ఈ దేహము నేను, ఈ శవం నేను, ఈ శవం నేను అనుకుంటేనే వస్తారు అయ్యా. అందరూ దేహాభిమానం మీద వస్తూ ఉంటారు. ఇలా నేను ప్రార్థించగా ప్రార్థించగా, నీ చుట్టూరు తిరుగుతా తిరగగా, ప్రదక్షిణాలు చేయగా చేయగా, ఏమి చేయగప్పుడు ఏం చేస్తావు? అది దేహాభిమానంతో వచ్చిన వాడు నన్ను నిరభిమానం, దేహం మీద అభిమానం తగ్గించేసి నిరభిమాన స్థితికి తీసుకొస్తే తీసుకెళ్తావే, ఇదంతా నువ్వు చేసే పని అయ్యా. కానీ నువ్వు చేస్తున్న పని మా కళ్ళకు కనపడినవు, నువ్వు శరీరాన్ని చంపవు, శరీరాన్ని చంపు, శరీరగతమే శరీరంతో తాదాత్మ్యం పొందే దాన్ని చంపుతావు. శరీరం నువ్వు చంపక చంపేడు మండవు. చాలామంది శరీరాన్ని చంపదది, శరీరాన్ని చంపదు. శరీరంతో ఈ శరీరం నాదని ఏదైతే లోపల తాదాత్మ్యం పొందుతుందో, తాను కానిదాన్ని తానని ఏదైతే అనుకుంటానో లోపల, అది అహంభావనండి, మనస్సనండి, అజ్ఞానమండి, అవిజ్ఞానండి, బంధమండి, ఏదైతే దాన్ని చంపటానికి నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, దాన్ని చంపడానికి, దాన్ని కిల్లి చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా. అంటే నువ్వు చంపక చంపేడు మందు, దేహాన్ని చంపవు. దేహంతో తాదాప్యం పొంది ఆ దేహ బుద్ధిని చంపుతావు. దేహబుద్ధిని చంపి సత్య అసత్య బుద్ధిని చంపి సత్యబుద్ధిని ఇస్తావు. దేహబుద్ధిని చంపి ఆత్మబుద్ధిని ఇస్తావు. దేహభోగాన్ని తగ్గించి ఆత్మనిష్టం ప్రసాదిస్తావు. ఇవన్నీ మాకు తెలియకుండానే నిన్ను ప్రార్థించడం వల్ల, నిన్ను జపించడం వల్ల, నీ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల ఇవన్నీ మాకు తెలియకుండానే మాకు అమిర్చి పెడుతున్నావు అయ్యా అరుణాచలేశ్వరుడా. నువ్వు ఇక్కడ చంపక చంపేడు మందు ఇక్కడ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదులే. తెలియదు, ఎవరికైనా చెబుతా ఉంటే చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడా. పోను అరుణాచలేశ్వరుడు ఇట్టివాడని ఎవరికైనా నలుగురికి చెబుదామంటే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ నీకు ఇష్టం ఉండదు, టాంటాన్ ఇష్టం ఉండదు. చంపక చంపేడు మందు ఇక్కడ ఉంది, మీ దేహాన్ని చంపడు. దేహంతో శవంతో తాదాప్యం పొందిన వాడిని చంపుతాడు అని ఇక్కడ మందు ఉండవయ్యా అని ఎవరు చూడని చెబుతా ఉంటే చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడా. నిన్ను గుర్తించడం కూడా కష్టమే. పైకి రాళ్ళ గొట్టలాగా ఉన్నావు, పైకి చూస్తే రాయి, ఇక రాళ్ళ గొట్టలాగా కనిపిస్తున్నావు పైకి. నువ్వు ఈశ్వరుడివే. అది తపస్సు అంటే ఇంకే మనకు గాలి పీల్చుకోకుండా అన్నం తినకుండా ఉంటేనే కాదు, మీ మనస్సును మీరు బాగు చేసుకునే పని ఏదైనా తపస్సు. మీ మనస్సును మీరు క్రమశిక్షణలో పెట్టుకునే పని ఏదైనా తపస్సు. మీరు స్వార్థం తగ్గించుకుని ఏ పని చేసినా అది కూడా తపస్సు. గొప్పల కోసం కాకుండా, గొప్పలకైతే తిప్పలు వస్తాయి, గొప్పల కోసం కాకుండా ఉరికే మీరు నిర్మలంగా నిశ్చలంగా నిరాడంబరంగా స్థుతి నిందలతోటి పని లేకుండా మీ పని మీరు చేసుకెళ్తా అంటే దిక్కులు చూడకుండా అది కూడా తపస్సు. అహంభావన లేకుండా, వ్యక్తి భావన లేకుండా, సెపరేట్నెస్ లేకుండా మాట్లాడటం కూడా తపస్సు. కర్మఫలాన్ని ఆశించకుండా పని చేయటం కూడా తపస్సు. తపస్సు అంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకునే పని, ప్రతి పని తపస్సే. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ తిక్క ఉంటుంది. కొంతమంది ఇంట్లో తిక్క తిక్కగా ఉంటారు. అది ఆ తిక్క ఉందని వాళ్ళకి అర్థమైతే ఆ తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే తిక్క అది కూడా తపస్సే. అది నీకు అర్థం. ఇది తపస్సు అంటే కేవలం పుస్తకాలు చదివితేనే మనకు ఆత్మజ్ఞానం రాదు. మన బలహీనతలు ఏంటో చూసుకుని, మన పూర్వజన్మ సంస్కారాలు ఏంటో చూసుకుని, ఏ బలహీనతల వల్ల, ఏ నామరూపాల వల్ల, ఏ విషయాల వల్ల మన మనస్సు బాహ్యముఖానికి అవుతుందో, బాహ్యముఖానికి వెళుతుందో చూసుకుని వాటిని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం తపస్సు. తపస్సు అంటే ఏంటో ముక్కు మూసుకోవడం అంటున్నారు, అది ముక్కు మూసుకోవడం తపస్సు కాదు. మీరు మీకున్న బలహీనతను తొలగించుకోవడం కోసం మనకు అంతర్యాముగా ఉన్నటువంటి ఆ నారాయణని మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనం చేసే అనుభవంలో చేసుకునే ప్రతి ప్రయత్నం కూడా తపస్సే. సత్యం మీ హృదయంలోనే ఉంది, అది మీరు కనిపెట్టక్కర్లేదు. మీకున్న అసత్యంతో అనాత్మతోటి తాదాప్యం వదులుకోవటమే తపస్సు. సత్యం మీ హృదయంలోనే ఉంది, మీరు తెలుసుందా ఉంది, తెలియకపోయినా ఉంది. మీకు సత్యము కాని దానితోటి మీకున్న అనుబంధం వదులుకోవటమే తపస్సు. ఒక రెండు నిమిషాలు అరుణాచలేశ్వరి చేయండి. జ్ఞానము లేని జన్మ ఫలమేమి ఒప్పుగా రాదేల అరుణాచల. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. అరుణాచల శివ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే ఇంక భగవాన్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే నిన్ను వదిలేసి అన్నీ తెలుసుకుంటాడంటాడు. నువ్వు కాని కానీ తెలుసుకుంటే నీకేం ప్రయోజనం ఆయన? నిన్ను వదిలేసి అన్నీ తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే నీకు నిన్ను నువ్వు తెలుసుకుంటే ప్రయోజనం, నిన్ను వదిలేసి అన్నీ తెలుసుకున్న ప్రయోజనం అన్ని స్వప్నంతో సమానం, అన్ని స్వప్న పదార్థాలతో సమానం, స్వప్న దృశ్యాలతో సమానం. నిన్ను వదిలేసి నువ్వు కాని కానీ తెలుసుకోవడం నీకు వచ్చేది ఏమీ లేదు. ఒకవేళ ఏదో నువ్వు సాధించాలని అనుకున్నది స్వప్నంతో సమానం. నిన్ను వదిలేసి ఏదో తెలుసుకుంటానంటారేంటి? నిన్ను తెలుసుకో, నిన్ను తెలుసుకోకుండా జ్ఞానం రాదే. నిన్ను తెలుసుకోకుండా నీకు ఆభావం ఏముంటది? ఆభావ సుఖం, పూర్ణ సుఖం, ఆభావ సుఖం, చిత్తుసుఖం. చిత్తుసుఖం అంటే ఆత్మసుఖం, జ్ఞాన సుఖం, ఆభావ సుఖం అంటే శరీరం పుడుతుంది, సత్యం పుట్టదు, చైతన్యం పుట్టదు. చైతన్యం, చైతన్యానికి అసలు నేననే తరంపే లేదు, శరీరానికి నేననే తరంపే లేదు, ఈ గోడకి నేననే తరంపు లేదు, దేనికైతే నేననే తరంపు లేదు, అది జడం. అయితే చైతన్యానికి నేననే తరంపే లేదు, శరీరానికి నేననే తరంపే లేదు. చైతన్యానికి ఆది లేదు అంతం లేదు, శరీరానికి ఆది ఉంది అంతం లేదు. శరీరం నేను నేనే అనదు, చైతన్యం నేను నేను అనదు. ఈ శరీరానికి చైతన్యానికి మధ్యలో వచ్చింది నేను నేననే తలంపు. ఆ నేననే తలంపు, ఆ నేననే తలంపు నీకు తెలుస్తుంది. నేను 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 అనే తలంపు నీకు తెలుస్తుంది. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచే ఉదయించి వస్తుంది. అది ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడ అంత దూరం ఆ నేననే తలంపుని, ఆ ప్రథమ తలంపుని, ఆ మూల తలంపుని, అంటే అజ్ఞానం ఈ మూల తలంపు రూపంలో ఉంది, అవిద్య మూల తలంపు రూపంలో ఉంది, బంధం ఈ మూల తలంపు రూపంలో ఉంది. అంచేత ఈ మూల తలంపుని నువ్వు ఉపసంహరించి ఉపసంహరించి హృదయ గుహలో, ఆధ్యాత్మిక హృదయంలో, హృదయ గుహలో ఈ బ్రహ్మం అనేది ఉంది. హృదయ గుహలో బ్రహ్మం ఉంది, హృదయ గుహలో చైతన్యం ఉంది. ఆ హృదయ గుహలోనే ఉన్న వస్తు సద్వస్తు ఉంది, సత్య వస్తువు ఉంది. అందులోంచి ఈ మూల తలంపు కూడా అక్కడి నుంచే ఉదయించి వస్తాను. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తాందో అక్కడికి నువ్వు దాన్ని ఉపసంహరించగలిగితే నీ లోపల దాని ఈ మూల తలంపు మూలంలోని సత్యం నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే ఆత్మ ఎవడైతే భగవంతుడు భగవంతుడు అనుకుంటున్నావో వాడు వాడు నీకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు. నారాయణుడు నీకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు అయ్యా. అయితే ఆ నారాయణుడు, ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఎవడికైతే తెలియబడాలనుకుంటాడో వాడికే తెలియబడతాడు, కానీ అన్యులకి తెలియబడ్డావు. అంతర్యామి ఉన్నాడు నారాయణుడు, మనకు అంతర్యామిగా ఉన్నాడు. అయితే వాడు ఎవడికైతే తెలియబడాలనుకుంటాడో వాడికి తెలియబడతాడు. ఎవరికి ఉనికి నాకు యోగ్యత ఉంది, నాకు అర్హత ఉంది, నేను పెద్దవాడిని, నేను మంచివాడిని, నువ్వు అనుకుంటే అహంకారం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. నీ అసత్యం అనుకుంటే సరిపోదు, ఆ సత్యం అనుకోవాలి, ఆ బ్రహ్మము అనుకోవాలి, ఆ మహా వెలుగు అది అనుకోవాలి అయ్యా. ఆ నిర్మలమైన వస్తువు, నిశ్చలమైన వస్తువు, ఆది ఎలా ఉంటుందో అంతం ఎలా ఉంటుందో తెలియని వస్తువు, అంతర వ్యాపించిన వస్తువు, పరిపూర్ణంగా ఉన్నటువంటి వస్తువు, జ్ఞానంతో కూడినటువంటి వస్తువు అది అనుకోవాలి. ఏమో నీకు తెలియబడాలని. అంతేకాని నువ్వు తెలుసుకోవాలంటే దాన్ని తెలుసుకోలేవు, నీకంటే చిన్నవాడు ఏం కాదు. అంటే అయస్కాంతం ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో అలాగే నీ యొక్క స్వభావాన్ని బట్టి ఆయన ఆకర్షించాలి. ఆయన చేత నువ్వు ఆకర్షించబడితేనే ఆయన నీకు తెలియబడతాడు. మనం ఎంత దూరం వెళతామండి? మనం ఎంత దూరం ప్రయాణం చేయగలం? అదే రామకృష్ణుని అంటాడు, నువ్వు భగవద్ అనుభవం పొందటానికి ఒక్కడుగు ముందుకెళితే నువ్వు భగవంతుడే 9 అడుగులు ఎదరికొచ్చి నిన్ను తీసుకుంటాడు అయ్యా. ఈ జీవుడికి తన స్వరూపాన్ని ఇస్తాడు జీవలక్షణాలు తొలగించి. అంచేది మన తెలివితేటలను బట్టి, మన తెలివితేటలకు ఒక ఆబ్జెక్ట్ కాదయ్యా, మన తెలివితేటలకు ఒక విషయం కాదయ్యా. మన మనస్సుతోడు గ్రహించేవాడు కాదు, మన ఇంద్రియాలతో గ్రహింపబడేవాడు కాదు. మనకు ఆధారంగా ఉన్నాడు ఆయన, మనకు ఆధారంగా ఉన్న వస్తువు మన చేత గ్రహింపబడదు. అందుచేత ఆయన ఆ ఈశ్వరుడా, ఆ ఈశ్వరుడు అంటే ఈ జడ వస్తువు అనుకోకండి, జడంలాగా ఉన్నాడు అనుకోకండి. ఆయన ఎవడికైతే తెలియబడాలనుకున్నాడో ఆ మహాచైతన్యం, ఆ మహాకాంతి, ఆ మహా వెలుగు, ఆ మహాశాంతి. మనకు రాగద్వేషాలు ఉన్నాయని, భగవంతుడికి రాగద్వేషాలు ఉన్నాయనుకోకండి. ఆ రాగద్వేషాలు అంటే కోరికల నుంచి కోపం వస్తుంది, కోపంలోంచి మోహం వస్తుంది, కోరికల నుంచి కోపం వస్తుంది, కోపంలోంచి మోహం వస్తుంది. ఇవన్నీ జీవ లక్షణాలే, ఇవన్నీ జీవ లక్షణాలే. ఈ మూలతలం మొదలతలం యొక్క లక్షణాలు ఇవి. అంతర్యామిగా ఉన్న నారాయణుడు ఎవరికైతే తెలియబడాలని అనుకుంటాడో అట్టివాడికి మాత్రమే ఆయన తెలియబడతాడు. అంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆ నాన్ని హృదయంలో ఉన్న నారాయణుడు, అంతర్యామగా ఉన్న నారాయణుడు నీకు ఎరుకులోకి వచ్చాడనుకో, అంటే ఆ శాంతి, పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, ఆ నిశ్చయంగా ఉండే ఆ శాంతి, ఆ శాంతి నీకు అనుభవంలోకి వచ్చిందనుకో, అప్పుడు నీకంటే ఎక్కువ లోకానికి ఉపకారం చేసేవాడు మరి అక్కడ ఉండడు. అంటే వాడు నేను ఎవరినో ఉద్ధరిస్తున్నానని అనుకోడు. ఏంచేత? ఆడి జేబులో ఉంటుంది ఇది అద్వైతం. అద్వైతం వాడి జేబులో ఉంటుంది అది. నేను ఎవరినో ఉద్ధరించడానికి ఆడికి ఇతరులు లేరు, వాడికి ఇతరులు లేరు. ఉనికి వాడి ద్వారా సహాయ సహకారములు సృష్టికి అందుతూ ఉంటాయి, జీవకోటికి అందుతూ ఉంటాయి. కానీ వాడు అనుకోడు నేను ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనుకునేవాడు అక్కడ ఉండడు. ఉంటే అనుకుంటాడు, అక్కడ అనుకునేవాడు లేడు కాబట్టి అనుకోడు. ఆ జీవ లక్షణాలు అక్కడ ఏమి ఉండవు. ఎవరికైతే ఆత్మనిష్ట కలిగిందో, బ్రహ్మనిష్ట ఎవరికైతే కలిగిందో, వాడు కళ్ళు మూసుకుంటే తను చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే వస్తువుని ఇతరులకు చూపిస్తాడు. వీడికి శరీరం ధరించి ఉంటే చాలు, లోకానికి ఎంతో సహాయ సహకారములు అంతా ఉంటాయి. వీడికి శరీరం ధరించి ఉంటే సరిపోతుంది. సాధన చేసేటప్పుడు మనస్సును హృదయంలో ఎక్కువ నిలబెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు మామూలుగా ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు భగవంతు యొక్క అవతారాల్లో. ఇప్పుడు మనకు అనేక శరీరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఒక్కొక్క శవానికి ఒక పేరు ఉంటుంది. ఇక్కడ చాలా శవాలు ఉన్నాయి, చాలా శరీరాలు ఉన్నాయి. ఇటువంటి శవాలు పూర్వం వచ్చినాయి, వెళ్ళిపోయింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి శవాలు చాలా వస్తాయి, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ శరీరాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో ఈ ఒక్కొక్క శరీరానికి ఒక పేరు ఉంటుంది. అది ఈ శరీరం ఎవరికి ఉపయోగపడింది, ఈ పేరు ఎవరికి ఉపయోగపడింది చెప్పండి. అలా మన శరీరం ఎవరికైనా ఉపయోగపడింది, లేకపోతే మన పేరు ఎవరికైనా ఉపయోగపడింది. వ్యర్థమైన శరీరాలు, వ్యర్థమైన పేర్లు. ఒక ఈశ్వరుని యొక్క అవతారాలు సరైన శరీరాలు అయ్యే పేర్లు, అయ్యే బంగారం లాంటి శరీరాలు అంటే అయ్యే రామావతారం, కృష్ణావతారం అవతారం అయ్యే శరీరాలు అయ్యే పేర్లు. ఆ పేర్లు స్మరించుకుని స్మరించుకుని మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ రూపాన్ని బంగారం లాంటి శరీరాన్ని ధ్యానం చేసుకుని ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. మరి మన శరీరం, మన పేరు ఎవరికైనా పనికొచ్చినా ఈ గోళ మీద రాసుకోవడానికి పనికొస్తాయి. ఈ పేర్లు గోళ్ళ మీద రాసుకోవడానికి పనికొస్తాయి. ఈ పేరు ఎవరికైనా పనికొచ్చిందే, ఆ పేరు తలపెట్టుకోవడం మనం ఎవరైనా బాగుపడ్డామా? పోయి మన శరీరం ఎవరికైనా ఉపయోగ ఆంజనేయ స్వామి శరీరం లేక మన శరీరం ఎవరికైనా ఉపయోగపడిందే. అదిగా రామ అంటే మనకి ఎంతో కొంత పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అలాగే మన పేరు ఎవరైనా తలపెట్టుకుంటాడు ఎవరైనా బాగుపడుతున్నాడా? ఆ రాముడి శరీరం ఎంతో లోకానికి ఉపయోగపడింది. అలా మన శరీరం ఏమైనా ఉపయోగపడిందే? మన శరీరమా ఏమి ఉపయోగపడలేదు, మన పేరా ఎందుకు ఎవరికి ఉపయోగపడదు? ఇంకా మనం సాధించింది ఏమిటి? ఇంకా మిగిలింది అహంకారం. మన శరీరమే ఎవరికి ఉపయోగపడదు, మన రూపము ఎవరికి ఉపయోగపడదు, మన నామం ఎవరికి ఉపయోగపడదు, మన పేరుకి ఎవరికి ఉపయోగపడదు, ఇంకా మిగిలింది అహంకారం. ఇప్పుడు ఏదైనా మంచి పని చేసి గర్వం తెచ్చుకున్నా పర్లేదు, మంచి పని లేదు ఏమీ లేదు, మంచి పని లేకుండా. అందుకే శంకరాచార్య గారు అంతటి వాడు ఏమన్నాడంటే, నాకు నా ముఖంలో నేను చేస్తున్న పనిలో, నేను మాట్లాడుతున్న మాటలో, నా ముఖంలో ఓ నారాయణుడా, ఒక మహావిష్ణువు అభినయం లేకుండా చెయ్యి. నా మాటలో అభినయం ఉండకూడదు, నా చూపులో అభినయం ఉండకూడదు. కొంతమంది ఆ కళ్ళుతో ఆ కళ్ళు చూస్తుంటే అందులో ఎంత అభినయం ఉందో తెలుస్తుంది. ఆ కళలో కొంతమంది కళల్లో తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ద్వేషం ఎంత ఉందో. దానికి మళ్ళీ ఎక్స్రే అక్కర్లేదు, స్కానింగ్ అక్కర్లేదు, మళ్ళీ 10,000 ఖర్చు పెట్టి స్కానింగ్ అక్కర్లేదు, సిటీ స్కానింగ్ ఏం అక్కర్లేదు. కొంతమంది కళ్ళు చూస్తుంటే ఆ కళ్ళల్లో ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది. కొంతమంది కళ్ళు చూస్తుంటే ఆ కళ్ళల్లో ఉన్న శాంతి, ఆ కళ్ళలో ఉన్న కాంతి, ఆ కళ్ళలో ఉన్న ప్రేమ, ఆ కళ్ళలో ఉన్న ఆప్యాయత, సృష్టిని కౌగులించుకోవాలనే బుద్ధి ఆ కళ్ళ ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. అటువంటి కళ్ళు మనకేమైనా ఉన్నాయా? పోయి మన రామ అంటే బాగుపడుతున్నాం, కృష్ణ కృష్ణ అంటే బాగుపడుతున్నాం, వెంకటేశ శ్రీనివాస గోవింద అచ్యుత అనంత అంటే ఏదో పోయి ఎవరి పేర్లు తలపెట్టుకుంటే నీ పేరు తలపెట్టుకుని ఎవడైనా బాగుపడ్డాడా? ఎందుకు ఇంత పొగలు పోతాను? నీ పేరు తలపెట్టుకుని ఎవడైనా బాగుపడ్డాడు ఇంతవరకు సృష్టి? పోయి మీ శరీరం ఏమైనా లోకానికి ఏమైనా ఉపయోగపడిందే. అది లేదు ఇది లేదు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని బోర్డు ముఖానికి బోర్డు కట్టి తిరగటం ఏంటి? అసలు ఏముందని? మనకున్న పేర్లు వ్యర్థం, మనకున్న శరీరాలు వ్యర్థం, మనకు వచ్చిన ఆలోచనలు వ్యర్థం. మనకు వచ్చే ఆలోచన పోనీ ఏమైనా 10 మందికి ఉపయోగపడతా అంటే 10 మందికి ఉపయోగపడవు. భగవంతుని శరీరం ఒకటే ఉపయోగపడుతుంది, భగవంతుడి పేరు ఒకటే ఉపయోగపడుతుంది. మన పేర్లు ఎవరికి ఉపయోగపడవు. పైగా మన పేర్లు ఎవడైనా తలపెట్టుకుంటాడు, ఏ చేతితోనే వస్తే వికారం కూడా పట్టుకుంటుంది అడికి, ఆ తిన్న అన్నం కూడా అరగదు అడికి. కొంతమంది చూస్తుంటే అన్నం కూడా తినకూడదు అంటారు, ఆడికి అరగదేమో అడికి. అంటే ఆచార్యులు వాళ్ళు ఏమన్నారంటే, ముందు ఆత్మజ్ఞానం తర్వాత చూద్దాం. ఓ నారాయణుడా, ఒక మహావిష్ణువు, విష్ణువు అంటే వ్యాపించిన వాడు, ఓ మహావిష్ణువు అంటే దేశకాల వస్తువు పరిమితులు లేకుండా, దేశకాల వస్తువులతో సంబంధం లేకుండా ఉన్నవాడు విష్ణువు. కృష్ణుడు, కృష్ణుడు నల్లటివాడు, నల్లటివాడు అంటే అంతటా ఉన్నవాడు, వ్యాపించినవాడు. తెలుపేమో స్వచ్ఛతకు గుర్తు, స్పష్టతకు గుర్తు, నలుపు వ్యాపకానికి గుర్తు. కృష్ణుడు అంటే నల్లటివాడు, నల్లటివాడు అంటే వ్యాపించినవాడు. ఆయన కేశవుడు. ఆ కృష్ణుడే కేశవుడు అని కూడా పిలుస్తారు. కేశవుడు అంటే బ్రహ్మ, బ్రహ్మదేవుడికి, విష్ణుదేవుడికి, మహేశ్వరుడికి, ఆ ముగ్గురికి ఎటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఆ కేశముడు, ఆ శక్తులన్నీ ఒక్కడికే ఉన్నాయా? వాడే కేశవుడు, వాడే నారాయణుడు, వాడే స్వయంగా దేవుడు. అనుకుంటే దేవుడు అవ్వలేదు, సాధన చేసి దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడు. ఆయనకి ఇష్టమైతే రూపాన్ని ధరిస్తాడు. ఇష్టం రూపం ఉన్నాను నారాయణుడే, రూపం లేకపోయినా నారాయణుడే, కనిపించిన నారాయణుడే, కనిపించకపోయినా నారాయణుడే. రూపం నారాయణుడు, రూపం లేకపోయినా నారాయణుడే. ఆయన గుణం నారాయణుడు, ఆయన గుణం లేకపోయినా నారాయణుడే. అంటే భగవంతుడి యొక్క గుణాలను కూడా విని శ్రవణం చేసి సంతోషించడం కూడా చేత కానీ మనకే ఆత్మజ్ఞానం. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను శ్రవణం చేసి కనీసం ఆనందించే యోగ్యత లేని మనకే ఆత్మజ్ఞానం, మనకే ఆత్మశాంతి, మనకే ఆత్మసుఖం, మనకే ఆత్మవిశ్వాసం. అంటే అద్వైతానికి అన్ని మనస్సు అనే జేబులో పెట్టుకో. ఎవరని స్తోత్రం చేసిన నీకేమనిపించదు, నింద చేసిన ఏమనిపించదు, నిందకి స్తోత్రానికి ఏమనిపించదు. అద్వైతానికి నీ జేబులో కనుకుంటే, నీ జేబులో డబ్బు, నీ మనస్సు అనే జేబులో ఉంటే, నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నీకు షోడా తాగాలనుకోని పక్కన డబ్బులు అడగరు. అలాగే అద్వైతానుభవం నీ చేతిలో ఉంటే వాళ్ళు వాళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు స్తోత్రం చేస్తున్నారనే గొడవే ఉండదు నీకు. అట్టిది అద్వైతానుభవం. అది నీ మనస్సును జేబులో పెట్టుకు తిరుగు. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో ఆ నేనే నీ జ్ఞానం రాకుండా అడ్డుపడుతుంది. అన్న సంగతి నీకు తెలియటం లేదు, బాగా అర్థం చేసుకోండి. ఏదైతే ఇప్పుడు నేను 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 అంటున్నావు, ఈ నేను వాడకం ఎక్కువ ఉంటుంది మనకి. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావో, ఈ బోటకపు నేను, ఈ అసత్యపు నేను, ఈ కలిచి నేను, ఈ నకిలీ నేను, ఈ నేనే, ఈ దేహగతమైన నేను, మనోగతమైన నేను అంటే మనస్సుకి దేహానికి ఇంద్రియాలకి పరిమితమై ఉంటుంది అది. ఆ నేనే ఇప్పుడు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేనే నీకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుపడుతుందన్న సంగతి నీకు తెలియటం లేదు. ఈ నేనే అడ్డుపడుతుంది. ఈ నేను నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి ఈ నేనుని ఏది నీ మాటలో ఈ నేను కనపడకూడదు, చేతలో ఈ నేను కనపడకూడదు. అది వేరు ఇది వేరు అని నీకు ఎంత కనిపిస్తానంటే నేను నా తలంపులు నీకు కనిపిస్తాను. ఓ నీటిలో కర్ర పెట్టామనుకోండి, ఆ కర్ర పక్కన ఆ కర్ర పక్కన ఉన్న నీరు వేరు, ఈ కర్ర పక్కన నీరు వేరు కింద మన కళ్ళకు కనిపిస్తుంది, కానీ నీరు ఒకటే. అలాగే ఈ నేను వల్లే అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు, ఈ దేవుడు వేరు లోకం వేరు అనేటువంటి నీకు ఆ భావన ఎందుకు వస్తుందంటే, దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, ఇలా వేరు బుద్ధి నీకు ఎందుకు వస్తుందంటే, సెపరేట్ బుద్ధి నీకు ఎందుకు వస్తుందంటే, ఈ దేహగతమైన నేను వల్ల వస్తాను. అంటే దేహబుద్ధి వల్ల నీకు శివబుద్ధి కలగటం లేదు, ఆ దేహంతో తాదాత్యం పొందటం వల్లే నీకు నీకు ఆత్మబుద్ధి కలగటం లేదు. మన శరీరం మనం అనుకోవటం వల్ల చనిపోతున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల పుట్టామనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల ఏదో భోగాలు అనిపిస్తున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల ఏదో కష్టాలు అనిపిస్తున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్లే రకరకాల బాధలు అనిపిస్తున్నాం. ఇదంతా స్వప్న సమానం. నీ శరీరమే స్వప్నం, ఇవన్నీ స్వప్న శరీరాలే, నువ్వు చూసే దృశ్యాలు స్వప్నం. ఎందుకో అనుభవాలు కూడా జీవుడికే, అనుభవాలు కూడా మనస్సుకే. ఈ అనుభవాలకి, ఈ నామాలకి, ఈ రూపాలకి, ఈ గందరగోళానికి అతీతంగా ఉన్నది బ్రహ్మం. అడే భగవంతుడు, వాడే నారాయణుడు. మన నామం చేసుకునేటప్పుడు కూడా శ్రద్ధ ఉండాలి, గౌరవం ఉండాలి. శ్రద్ధతోడు చెయ్యాలి, గౌరవంతోడు చెయ్యాలి, ప్రీతితోడు చెయ్యాలి, ఇష్టంతోడు చెయ్యాలి. అప్రీతి పనికిరాదు, అగౌరవం పనికిరాదు. ఒక సత్యం ఒకటే నిశ్చయంగా ఉంటుంది. ఓ సత్యం సత్యమే నిన్ను సుఖపెడుతుంది. సత్యం నిశ్చయంగా ఉంటుంది, సత్యం కానిది అనిశ్చయంగా ఉంటుంది. సత్యం ఒకటే నిన్ను సుఖపెడుతుంది. నీ లోపల సద్వస్తువు ఒకటి నేను సుఖపడి, నువ్వేదిగా ఉన్నావో ఆ వస్తువు మట్టుకే నేను సుఖపెడుతుంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. దాన్నే సత్వం చిత్తు ఆనందం అంటారు. ఏదైతే ఉందో అదే జ్ఞానం, ఏదైతే ఉందో అదే సుఖం, ఏదైతే శాంతి, ఏదైతే ఉందో అదే శాంతి. శాంతి అంటే ఇప్పుడు ఒక్కసారి మీకు అనుభవంలో లోపల సద్వస్తు మీకు అనుభవంలోకి వచ్చాక ఒకసారి మీకు చాలా శాంతిగా ఉంటుంది. ఒకసారి మీకు గోచరిస్తుంది, లోపల వస్తువు మీకు గోచరిస్తుంది, అది మీకు సుఖం తెలుస్తుంది, దాని తాలూకు శాంతి తెలుస్తుంది. కానీ ఏమిటంటే పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు మన మనస్సును మన హృదయంలో ఉండనివ్వు. ఒకరికి పేకాట అలవాటు ఉంది అనుకోండి, అనుకోండి వాడు మానేసి ఇంటికాడ కూర్చో, పేకాట మానేయాలని ఇంటికాడ కూర్చుంటాడు అనుకోండి. నాలుగు చేతులు పేకాటాడు వాళ్ళు నలుగు ఎంతమంది కలిసి ఆడతారు, ఓ చెయ్యి తక్కువ వచ్చింది అనుకోండి, ఈ నచ్చి ఇంటికాడ కూర్చున్నట్టు పిలుస్తారనుకోండి. మామూలుగా అలవాటు ఇటు కొంద కాబట్టి డౌకులు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ వాస దాన్ని వాసన అంటారు. ఏమంటారు? దాన్ని వాసన అంటారు. అది అంటే ఇక్కడ ఏమిటంటే ఆ వాసన రూపంలో ఉన్నప్పుడు మనం వాసనే అలవాటు కింద వస్తుంది, వాసనే తలంపు కింద వస్తుంది, వాసనే మాట కింద వస్తుంది. ఆ వాసన ఈ లోపల మనం శాస్త్రం చదివినా, కొంత సాధన చేసినా, కొంత భగవద్గీత పొందటానికి కొంత ప్రయత్నం చేసినా, ఆ వాసనలు ఉన్నంతకాలం మన మనస్సును హృదయంలో ఆ వాసనకు ఉండనివ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మన ఇంటికాడ మనం కూర్చున్నా మనకి తేకాత కనుక అలవాటు ఉంటే అసలు ఎవడెవడు పిలుస్తాడు అనుకోండి, వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడుంటే ఆ పిలిచినా మనం వెళ్ళకూడదు అనేటువంటి ఆ నిరోధక శక్తి మీకు అర్థమవుతుందా? ఆ శక్తి వీడు సంపాదించాలి, అప్పుడు పిలిచినా వెళ్ళడం. అంటే లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, లోకంలో అనేక మోహాలు ఉన్నాయి. ఈ లోకం యొక్క ఆకర్షణలో ఏ ఆకర్షణలో పడ్డా మనం స్వరూపం నుంచి పడిపోతాం. లోకంలో అనేక మాయలు ఉన్నాయి, లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక అట్రాక్షన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. లోకంలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక భోగాలు ఉన్నాయి. ఇందులో ఏ ఆకర్షణలో పడ్డా, ఏ భోగంలో పడ్డా, లోక చింతన ఏ మూలం ఉన్నా వాడు పతనం అయిపోతాడు. ఒక మనిషి ఒక శరీరం చనిపోవడానికి 100 రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు. ఒక మనిషి పాడైపోవడానికి 100 చెడ్డ అలవాట్లు అక్కర్లేదు, ఒక్క చెడ్డ అలవాటు చాలు. అంటే ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి కదా, ఈ ఆకర్షణలు తట్టుకుని మనం లోకంలో ఉన్న ఆకర్షణల్ని, లోకంలో ఉన్న సంతోషాలని ఇవన్నీ తట్టుకుని మన కాళ్ళ మీద మనకు నిలబడినప్పుడు మనకు ఈశ్వర అనుగ్రహం, ఈశ్వరుని దయ. కొంతమంది మంచి పనులు చేయమని చెప్తూ ఉంటారు కొంతమంది, ఏమంటే మీకు పేరు వస్తుందండి మంచి పని చేయండి అంటారు. మీకు అర్థమవుతుందా? అలా అంటారు. ఇంచేత ప్రతి వాడికి స్తోత్రం ఇష్టం. మన పనికిరాని వాళ్ళైనా స్తోత్రం అంటే బాగా ఇష్టం. ప్రతి వాడికి ఈ అగరత్తి పొలం వెలిగించి ఆయన పొగుడుతూ ఉండాలి. అంచేత అప్పు కోసం ఇంట్లో కూడా ఆయన పొగుడుతారు. మన ఎవడి ఇంటికి అయితే అప్పుకి వెళ్ళాము, ఆయన పొగిడితేనే కదా 10 రూపాయలు అప్పు కూడాడు, వడ్డీ పుచ్చుకున్న అప్పు కూడా అసలు. అని ఇప్పుడు అందరూ ఏమంటారు, మిమ్మల్ని మీ చేత ఏదైనా మంచి పని చేయాలనుకుంటారు అనుకోండి, ఏమంటే మీకు పేరు వస్తుందని చేయని అంటాడు. అలా చెప్తేనే కానీ అది చేయడు మీకు అర్థమవుతుంది, మీకు నిజంగా పేరు రావచ్చు. దేవుని అనుగ్రహం సున్నా, దేవుని దయ సున్నా, ఆత్మజ్ఞానం సున్నా, మీకు ఏది కావాలో అది సున్నా. కానీ అంత వచ్చి మీద పడుతుంది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు గౌరవం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఇందుకు అనుకోని మాట్లాడు. మీ జీవితంలో ఏదైనా అగౌరవం వచ్చిందనుకోండి చాలా బాధపడిపోతారు. అలా గౌరవం మీద మీకు జాస లేదనుకోండి, అగౌరవం వచ్చింది మీ మనసుకి ఏం బాధ ఉండదు. మీకు స్తోత్రం అంటే ఇష్టం అనుకోండి, ఇతరులు ఎవరైనా పొగడటం మీకు ఇష్టం అనుకోండి మాట్లాడచ్చు, ఆ పొగడటం మీద జాస లేదనుకోండి, మీకు ఎవడైనా ఇతరులు నిందించినా మీకేం దుఃఖం రాదు. తర్వాత ఇంకోటి, ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారో, భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ గాంధీ గారిని జాతి పిత అని చెప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో పక్కన జాతి పేత అని చెప్పేవాడు కూడా ఉంటాడు. ఇది ప్రపంచం, ప్రపంచం అంటే కుక్క తోక లాంటిది. గాంధీ గారిని జాతి పిత అని రాసిన వాడు ఎలా ఉంటాడు, ఆడి పక్కన కూడా జాతి పేతను రాసి కూడా ఉంటాడు. అదే ప్రపంచం, అంతటి ఇది లోకమైంది. అయితే మనం ఏం చేయాలంటే ఈ లోకంతో, ఈ లోకంతో మనకున్న అనుబంధం ఏంటి, ఏ విషయాలు ఈ లోకం పట్ల మన లోకం మీదకి ఏ విషయాలు మనం ఆకర్షిస్తున్నాయి, అవి చూసుకునే ఆకర్షణలోంచి మనం బయటికి రావాలి. కానీ కేవలం లోకాన్ని ఉద్ధరించలేము మనం, కుక్కతోక లాంటిది ఇది. ఇప్పుడు మనం మందుల షాప్కి వెళ్తాం, మందుల షాప్కి వెళ్తే అన్ని మందులు కొనుక్కోం మనం, మన శరీరానికి ఏ రోగం ఉందో ఆ మందు కొనుక్కు తెచ్చుకుంటాం. అలాగే మొత్తం లోకం కూడా అంతవుద్ది మనకి. ఈ లోకంతో మనకు అనుబంధం ఏ వాసనల వల్ల, ఏ కోరికల వల్ల ఈ లోకంతో మనకు అనుబంధం వస్తుందో చూసుకోవాలి. చూసుకునే అనుబంధాలు ఆ కోరికను కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లోకంలో ఉన్న, లోకంలో లేని వాళ్ళతో సమానం, దేహంలో ఉన్న, దేహంలో లేని వాళ్ళతో సమానం. ఆ స్థితికి ఎదిగి వస్తే అప్పుడు ఈస్తాడు చదవుడు, వరించబడతాడు. దేహంలో ఉన్న, దేహంలో నిందాస్థితులతోటి గౌరవ రాగాలతో సమానం లేని మనిషి దేహంలో ఉన్నా దేహంలో లేనివాడితో సమానం, లోకంలో ఉన్నా లోకంలో లేనివాడితో సమానం. ఎవడికైతే దేహం స్ఫురించదో, ఎవడికైతే లోకం స్ఫురించదో, ఎవడికైతే అసత్యం స్ఫురించదో వాడు బ్రహ్మజ్ఞాని. అంటే వాడు ఆ బ్రహ్మజ్ఞానమే బ్రహ్మానందం వరిస్తుంది. మిమ్మల్ని అని అన్నా ఒక బ్రహ్మజ్ఞానుడు మాత్రమే బ్రహ్మానందం వరిస్తుంది. బ్రహ్మానందం అదేమందం, బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం కోసం చిన్న చిన్న సంతోషాలు విడిచిపెట్టలేవా అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఆ బ్రహ్మ ఎవడనే మీకు 1000 రూపాయలు ఇస్తానంటే మీ చేతిలో 5 రూపాయలు కింద పడేస్తారు కదా. ఎవడనే 1000 రూపాయలు మీకు ఇస్తానో అలాగే మీ చేతిలో 5 రూపాయలు పడేయంటే పడేస్తారు 1000 రూపాయలు. అలాగే బ్రహ్మానందం కోసం ఈ అల్పమైన స్వల్పమైన చిల్లర చిల్లర సంతోషాలు మీరు విడిచిపెట్టండి. ఇది బజార్, ఈ బజారు సంతోషాలు. పార్వతమ్మకి సుఖం లేదు, పార్వతమ్మకి శాంతి లేదు, పార్వతమ్మకి ఆనందం లేదు. మీరందరూ పార్వతమ్మను ఊరేగిస్తున్నారు. ఎందుకు పార్వతికి ఈ ఊరేగింపులు? ఎందుకు, ఎందుకండి ఈ ఊరేగింపులు? ఒకరికి 10 లక్షలు అప్పుంది అనుకోండి, అనుకోండి వాడికి 1 కోటి రూపాయలు నిలవుందని లోకం చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఆ మాటల వల్ల ప్రయోజనం ఏంటి? దేహం ఉండగా దేహం లేని స్థితికి వెళ్ళాలి, మనం లోకంలో ఉండగా లోకంలోని స్థితికి వెళ్ళాలి. అంటే ద్వంద్వాలు భగవంతుడే, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు భగవంతుడే, ద్వైతము భగవంతుడే, అద్వైతం కూడా భగవంతుడే, కష్ట సుఖాలు కూడా భగవంతుడే, కష్ట సుఖాలు కూడా భగవంతుడే. నువ్వు చేసిన కర్మను బట్టి కష్టం వస్తుంది, నువ్వు చేసిన కర్మను బట్టి సుఖం వస్తుంది. ఆ కష్ట సుఖాల్లో కూడా నారాయణుడు ఉన్నాడని తెలిస్తే నువ్వు కష్టాన్ని కూడా సుఖాన్ని కూడా, నారాయణుడు ఎంత ప్రీతిగా ఉన్నావు అంత ప్రీతిగా అనిపిస్తా కష్టాన్ని కూడా. నీ కష్టంలో నారాయణుడు ఉన్నాడు, నీ సుఖంలో నారాయణుడు ఉన్నాడు, నీ ఆవేదంలో నారాయణుడు ఉన్నాడు, నీ గొప్పల్లో నారాయణుడు ఉన్నాడు, నీ తక్కువల్లో నారాయణుడు ఉన్నాడు, నీ కష్ట సుఖాల్లో కూడా నారాయణుడు ఉన్నాడు, నీ కష్టంలో కూడా నారాయణుడు ఉన్నాడు. నారాయణుని తెలియకుండా కష్టం నీకు రాలేదని తెలిసినప్పుడు కష్టాన్ని కూడా మీరు సుఖంగా అనుభవించగలరు, కష్టాన్ని సుఖంగా మార్చేసుకుంటారు, అసంతోషాన్ని సంతోషంగా మార్చేసుకుంటారు, బాధని బ్రహ్మానందంగా మార్చుకుంటారు. మీ అప్పు నిలవ కింద మారిపోతుంది, మీ దుఃఖము ఆనందముగా మారిపోతుంది, మీరు మారు మనస్సు పొందుతారు. సైతాన్ని వదిలేయండి, నారాయణ్ని ఆశ్రయించండి. మనస్సు, మన మనస్సుని మనం నియమించుకోవాలా, అదే తపస్సు. మన మనస్సు బాహ్యముఖానికి వెళ్తుంటే రూపాలు, మన మనస్సుకు బాహ్యముఖానికి వెళ్తుంటే నామాలు, మన మనస్సు బాహ్యముఖానికి వెళ్తుంటే కష్టాలు, మన మనస్సు బాహ్యముఖానికి వెళ్తుంటే రకరకాల బాధలు. ఆ మనస్సునే లోపలకు చూపించి అంతర్ముఖం చేస్తే, లోపలకు పంపితే హృదయాభిముఖంగా దాన్ని తోలుకెళ్తాంటే ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన ఆనందమే. ఎందుకు ఈ గీతలు, ఎందుకు ఈ అడ్డు గోడలు? ఈ మనస్సునే తెరని తీసేయి, ఈ మనస్సుని, ఈ మనస్సుని తెర తీసేయి. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చనిపోయిన తర్వాత ఏ భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నావు? ఆ భగవంతుడు ఎక్కడే ఉన్నాడు. ఇక్కడున్న భగవంతుడి వేరు, అక్కడున్న భగవంతుడి వేరే కాదు. ఈ తెర తీసేయి, ఈ గీతలు తీసేయి, ఈ అడ్డుగోడలు తీసేయి. ఎక్కడ ఉన్నదే అక్కడ ఉంది, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, లోపల ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే లోపల ఉంది. అంతా ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా ఒక ముద్ద అయిపోతున్నావయ్యా, అప్పుడు నీకు బ్రహ్మానందం. లోకాన్ని చూసి జీవుడిని కూడా దేవుడిగానే కనిపిస్తాడు నీకు, జీవుడు దేవుడిగా కనిపిస్తాడు, నరుడు నారాయణుడిగా కనిపిస్తాడు, లోకం కూడా బ్రహ్మముగానే కనిపిస్తుంది. నిన్ను నువ్వు బ్రహ్మం, నువ్వు చూడబడేది బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, నువ్వు చూడబడేది బ్రహ్మం, నీ ఎరుకలో ఉన్నది బ్రహ్మం, నువ్వు లోపల కళ్ళు మూసుకుంటే బ్రహ్మం, కళ్ళు తెరిస్తే బ్రహ్మం, నామరూపాలు కూడా నీకు బ్రహ్మంగానే కనిపిస్తాయి. ఇది ఈ మనస్సునే ఆ తెరను చూసావు, ఆ తెరను చింపేస్తే సరిపోతుంది. ఈ తెర, ఈ గీత, ఈ గోడ, ఈ అడ్డు, అక్కడ నారాయణుడు ఉన్నాడు, ఇక్కడ లేడు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు, కానీ మనసు ఇక్కడ ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. ఆ తెర తీసేయి, అంతటా ఉన్నవాడు ఒక్కడే, వాడు లేని చోటంటూ లేదు. ఆ బ్రహ్మానందం, ఆ బ్రాహ్మస్థితి అంటే అంతటా వ్యాపించినటువంటి ఆ సద్వస్తు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నువ్వు చనిపోయిన తర్వాత ప్రయాణం తప్పదు, మళ్ళీ నీ కర్మను అనుసరించి పుట్టడం తప్పదు. ఈ జన్మ మరణ చక్రంలోంచి నువ్వు బయటికి రాలేవు. ఎప్పుడు వరకు నీ ఎప్పుడు ఉండే వస్తువు తెలుసుకునే వరకు, అది ఎవరై ఉన్నారు, అది నీవై ఉన్నావు, అది ఎవరై నువ్వు తెలుసుకునే వస్తువు కూడా నువ్వై ఉన్నావు. అంతలో నారాయణుడే విష్ణు సహస్రనామాలు భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. విష్ణు సహస్రనామాలు భీష్ముడు ధర్మరాజుకి చెప్తే ఆయన అంపశయ మీద ఉన్నాడు, ఆయన అంపశయ మీద ఉన్నాడు. అంపశయ మీద ఉన్నప్పుడు అంపశయ మీద ఉన్నాడు కష్టంగా ఉంటాడు, కానీ సుఖంగా ఉండలేడు. ఆ సుఖంగా ఉండేటట్టు అనుగ్రహించాడు, పరమాత్మ అనుగ్రహించాడు. అనుగ్రహించడమే కాదు, ధర్మరాజును చూడగానే వాడికి విష్ణు సహస్రనామాలు చెప్పాలని బుద్ధి భీష్ముడు కలగజేసినాడు నారాయణుడు. మీకు వచ్చిన కష్టంలో నారాయణ చూడండి, మీకు వచ్చిన సుఖంలో నారాయణ చూడండి. వాణ్ణే చూసినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. అప్పుడు ద్వైతాల్లోంచి, ద్వైతంలో ఉన్నవాడు ఆయనే, ద్వైతానికి అతీతంగా ఉన్నవాడు ఆయనే, అవతరించేవాడు ఆయనే, అవతారాలకు అతీతంగా ఉన్నవాడు ఆయనే, నామరూపాలలో కనిపించేవాడు ఆయనే, నామరూపాలకు అతీతంగా ఉన్నవాడు ఆయనే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే అనేకంగా కనిపిస్తుంది, అదే అనేకంగా కనిపిస్తుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే కదా, అదే అనేకంగా ఎందుకు కనిపిస్తుంది, అది భిన్నంగా ఎందుకు కనిపిస్తుంది? అదే భగవంతు యొక్క మాయ. ఒకడవవు నిన్ను మాయ మనరించి, ఒక్కడవంటే ఒక్కడవే నువ్వు, ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఈ నామరూపాలు, ఈ భేదాలు, ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ కష్ట సుఖాలు, యజ్ఞాలు, ఈ యజ్ఞాలు, ఈ అహంకారాలు, ఈ అవిద్యలు, ఇవన్నీ ఉన్నదంటే ఒక్కటే, ఉన్నదంటే ఒక్కటి. ఈ గోళంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ మాయ. ఆ మాయని ఎవడైతే ఓవర్కమ్ చేశాడో వాడికి నారాయణుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. మాయేమో నారాయణుడి చేతిలో ఉంటుంది, అర్థం ఈశ్వరుడి చేతిలో. నీకు అర్థమవుతుంది? మనమేమో మాయ చేతిలో ఉంటాం. దీనికి రామకృష్ణుడు ఒకరి ఇంటి, ఎవరింటికైనా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కొంతమంది ఇంటికాడ రాస్తారు బోర్డులు, బివేర్ ఆఫ్ ది డాగ్స్, బివేర్ ఆఫ్ ది డాగ్స్, కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మీ ఇంటికాడ కూడా కొంతమంది ఇంటికాడ కుక్కలు పెంచుకుంటారు, కొంతమంది ఇంటికాడ కుక్కలు పెంచుకుంటారు. కొంతమందికి కుక్కలు నా పిల్లలన్నీ బాగా ఇష్టంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది ఆస్తులు కూడా రాస్తారు కుక్కలకి పిల్లలకి. కొంతమంది కుక్కలన్నా పిల్లలన్నా బాగా ఇష్టంగా ఉంటారు. కొంతమందికి మన ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ కుక్క వచ్చి మన మీద పడిపోతుంది. వాడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు, ఏరే బుజ్జి ఎలా వచ్చారే, బుజ్జి బుజ్జి ఏదో పేరు, వాడికి కుక్కకి ఏదో పేరు ఉంటుంది. ఏదో బుజ్జి ఎలా వచ్చా ఎలా వచ్చా అంటే మరి అక్కడికి వెళ్ళిపోతాడు, మనకి దారి ఇచ్చేస్తాడు, వాళ్ళ మీద మొరగడం, దారి ఇచ్చేసి వెళ్ళిపోతాడు, పక్క తప్పుకుంటాడు. అప్పుడు పక్క తప్పుకుంటే వెళ్ళిన వాడు ఇంటి గల యజమాని దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఆ మాయ ఏం చెప్పా, మాయేమో ఈశ్వరుడి చేతిలో ఉంది, మా ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆ మాయ మన ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. ఈ కుక్కని నువ్వు తప్పుకు అడ్డం తప్పుకొని యజమాని చెప్తే కుక్క ఎలా అడ్డం తప్పుకుంటుందో, ఈ జీవుడికి, ఈ జీవుడికి వీడు నా అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, నా కోసం జీవించాడు, నా పని చేసి పెట్టాడు, నా కోసం జీవించాడు, నా పనికి సహకరించాడు, నా మాటలు ఒకళ్ళు ఇతరులకు బోధించాడు. చైతన్య స్థాయి, తన చైతన్య స్థాయిని పెంచుకుని ఇతరులు చైతన్య స్థాయి పెరగటానికి సహాయ సహకారములు అందించాడు, నా పని చేశాడు, నా నామాన్ని స్మరించాడు, నా రూపాన్ని ధరించి నా రూపాన్ని ధ్యానం చేశాడు, నా నామాన్ని స్మరించాడు, నాకు ఇష్టమైన పని చేశాడు. వాడికి నువ్వు దారి అంటే ఈ మాయ దారిస్తుంది. వాడు భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందుతాడు. అదే భక్తి యోగం, అదే ధ్యాన యోగం, అదే కర్మయోగం. భగవంతుడు మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా అది మన ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి భగవంతుడికి ఏది ఇష్టమో ఆ పని చేయటం. భగవంతుడికి ఏది ఇష్టమో కాదు, మనకు ఆ పని ఇష్టం లేకపోతే భగవంతుడికి ఇష్టం కాబట్టి ఆయన ఇష్టాన్ని మన ఇష్టం కింద మార్చుకుని ఎవడైతే ఆ పని చేశాడో వాడు భగవద్ అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. డాక్టర్ గారు చెప్తారు ఈ నాలుగు బిడ్డలు మీరు మింగండి, అది చేతిగా ఉండొచ్చు కానీ మన ఆరోగ్యం కోసం మింగుతున్నాం. అలా భగవంతుడు చెప్పిన మాటలు మనకు నష్టపోవచ్చు, మన మనసుకు నచ్చకపోవచ్చు. ఆ నచ్చరెడ్డి చేసుకుని ఆ రకంగా మనం జీవించడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహాన్ని మనకిస్తాడు, ఆయన దయని ప్రసాదిస్తాడు. ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు, మన అజ్ఞానాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడు, మన అశాంతి ఆయన తీసుకుంటాడు, ఆయన శాంతిని మనకిస్తాడు, మన క్షోభ ఆయన తీసుకుంటాడు, ఆయన మనకి మోక్షాన్ని ఇస్తాడు. అంటే మాయ దేవుడు చెప్పినట్టు కానీ మనం చెప్పినట్టు వినదు. భగవంతుడి చేతిలో మాయ ఉంది, మాయ చేతిలో మనం ఉన్నాం. అయితే ఈ జీవుడికి దారి ఇవ్వయ్యా అని ఆడు చెప్తేనే ఈ జీవుడు భగవంతుడు ఐక్యం కాగలడు, లేకపోతే ఐక్యం అయ్యే అవకాశం లేదు. ఓ అర్జున ఎంతటి వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా అంటే వాళ్ళకి ఎకనామిక్ స్టేటస్ ఉండొచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ ఉండొచ్చు, లేకపోతే అధికారం ఉండొచ్చు, కండబలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, మేధస్సుకు సంబంధించిన బలం ఉండొచ్చు, రకరకాల జీనియస్లు ఉండొచ్చు, ఎన్నున్నా నా మాయ దారి ఇవ్వకుండా వాడు నన్ను పొందలేడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడి కంటే ఎవరు మనల్ని ఎక్కువ ప్రేమించేవాడు లేడు. కనిన జనని కన్నా ఘన దయాదాయక ఇదియా నీ అనుగ్రహం వరినాచల. కనిన జననికన్నా ఘన దయాదాయక ఇదియా నీ అనుగ్రహం అరుణాచల. ఏమి జపం చేయలేదు, హోమాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, బ్రహ్మము గురించి పరమేశ్వరుడు గురించి ఎప్పుడు శ్రవణం చేయలేదు, మరణం చేయలేదు. అరుణాచలం శ్రీనివాసం, అరుణాచలం అని ఊరికే స్మరించాను. మరిస్తే నన్ను నా అజ్ఞానం నువ్వు తీసుకున్నావు, నీ జ్ఞానంతో నన్ను కప్పేశావు. ఇంకోటి మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అది వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇతరులు కూడా మీకు వద్దు, అసలు భగవంతుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవటం. మనం ఇతరుల గొడవలోకి వెళ్ళకండి. మీరు అసలు మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అది వేస్ట్ అవుతుంది, మీకు మీకు ఇచ్చేస్తాడు. దేవుడికి ఏది అక్కర్లేదు. ఇది చతురాత్మ భగవంతుడు మనలాంటి మనస్సు కలవడట, చతురాత్మ మంచి చతురుడు, మంచి చిత్రుడు, మంచి నేర్పరి. ఎప్పుడు మీకు ఎక్కడ మీరు చేసిన కర్మకి మీరు ఎప్పుడు ఎక్కడ ఫలితాన్ని మీరు అనుసంధానం చెయ్యాలో ఆయనకంట ఎవరికి ఇంకొకరికి ఎవరికి బాగా తెలియదట. చతురాత్మ తెలియని ఆత్మ కలవాడు, మంచి చతురుడు, మంచి నేర్పరి, ధర్మసాక్ష్యం తెలిసినవాడు. మీరు ఒకవేళ మంచి పని చేసిన రేపు ఇవ్వడం అనుకోండి, కంగారు పడకండి. ఫలితం రేపు ఇవ్వడం అనుకోండి, కంగారు పడకండి. ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆ కాలాన్ని టైంని ఆయన నిర్ణయించుకుంటాడు అని చతురాత్మ. ఆయనకు యోగం బాగా తెలుసు, ప్లానింగ్ బాగా తెలుసు. ప్లానింగ్ బాగా తెలియటమే కాదు, ఆ ప్లానింగ్ ఎలా అమలు జరపాలో కూడా ఆయనకంటే బాగా తెలుసు. ఆయన ప్లానింగ్ ఎలా బాగా అమలు జరపాలో ఆయనకు తెలుసు. ఇదే కాగితాల మీద ప్లాన్ వేయటమే కాదు, ఆ కాగితం మీద ప్లాన్ని బాగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు. మీకు వచ్చిన తలంపు గీతలో చెప్తాడు. మీకు ఏదైనా మంచి తలంపు వచ్చిందనుకోండి, అది వేస్ట్ వృధా పోదు. మీరు ఏదైనా మంచి కర్మ చేశారనుకోండి, అదేం వృధా పోదు. మీకు ఏదైనా మంచి మాట మాట్లాడారనుకోండి, అది వేస్ట్ అవ్వదు. మీ మంచి మాట వేస్ట్ అవ్వదు, మీరు చేసిన మంచి పని వేస్ట్ అవ్వదు. ఒక లోకం మర్చిపోయినా, మీరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, మీది మీకు తిరిగి ఇచ్చేస్తాడు. వాడికి ఏం అక్కర్లేదు. ఏ కోరిక లేనివాడు దేవుడు ఒక్కడు మాత్రమే. వాడికి మీ కర్మ ఫలితం అక్కర్లేదు. ఏ కోరిక లేని వాడికి మీరు చేసిన ఫలితం వాడెందుకు, వాడికేం కావాలి? అది పూర్ణకాముడు అంటే అన్ని కోరికలు నెరవేరినవాడు. అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఇంకా కోరిక ఏముంటుంది? గీతలో చెప్తాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, నా మాట వినండి, నా మాటలు మీరు పరస్పరం బోధించుకొని ఇంటికా టైం వేస్ట్ చేసుకోకండి, కాలం పాడు చేసుకోకండి. మీరు పరస్పరం బోధించుకున్నా భగవద్గీతలో భగవంతుడు ఎలా చెప్పాడు, నారాయణుడు ఎలా చెప్పాడు అని జుర్రుకున్న మాటలు మీరు జుర్రుకోండి, పరస్పరం బోధించుకోండి. పరస్పరం బోధించుకుంటే, భగవంతుని స్మరించుకుంటే మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, మంచితనం వచ్చేస్తుంది, బాగుపడిపోతారు. మీకు ఏది కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. ఒక భగవంతుడు అన్ని భగవంతుడి చేతిలో ఉన్నాయి. మీరు భగవంతుని స్మరించుకుంటే మీకు తెలివి వచ్చేస్తుంది, మీరు బాగుపడతారు. మీకు గౌరవం కావాలంటే గౌరవం వస్తుంది, కీర్తి కావాలంటే కీర్తి వస్తుంది. మీకు ఏది కావాలంటే అన్ని వచ్చేస్తాయి. ఒక ఈశ్వరుని పట్టుకోవటం వల్ల, ఈశ్వరుడు పాదాలను పట్టుకోవటం వల్ల మీకు అన్ని వచ్చేస్తాయి. అన్ని రావటం కదా, గౌరవం కూడా వచ్చేస్తుంది. ఒకవేళ గౌరవం మీకు అక్కర్లేదనుకోండి, అక్కర్లేదైనా వచ్చేస్తుంది. అట్టిది ఈశ్వరుడు యొక్క వైపు. మాకు డబ్బు వద్దు అంటారనుకోండి, డబ్బు వచ్చేస్తుంది. భగవంతుడు మాయ ఎలా ఉంటుందో చెప్పమంటారండి? డబ్బు వేసి కూడా తిరిగి ఎవడు పైసా కూడా అడిగి నాకు అక్కర్లేదు బాబు, నాకు అక్కర్లేదు బాబు, నాకు అక్కర్లేదు అంటే వచ్చో ఆడు నెత్తి మీద కోట్లు పడిపోతాడు. డబ్బో 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 డబ్బు, డబ్బు తెచ్చుంటుంది కొంతమందికి, డబ్బు తెచ్చోళ్ళు ఉంటారు వాళ్ళు, డబ్బో డబ్బో డబ్బు అని కొత్తగా అలాగే ఉండదు పోతుంది వాళ్ళకి. డబ్బు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు బాబు, నన్ను నా ప్రాణం తీసుకున్నాడు, డబ్బు అక్కర్లేదు బాబు అని వాడికి ధనం వర్షం కురిపిస్తాడు, వాడు ఈశ్వరుడు. అంటే నీకు యోగ్యత ఉన్నప్పుడు, నీకు అర్హత ఉన్నప్పుడు, నీ వాంఛితోడు సంబంధం లేకుండా, నీ కోరికతోడు సంబంధం లేకుండా అది నీ నెత్తి మీద వర్షం కురిపిస్తాడు. నీకు అక్కర లేకపోయినా నీ యోగ్యత ఉంది కాబట్టి. నీ కోరిక శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది, శక్తి చైతన్యానిది, కోరిక శక్తి లేదు అంచేది. నీకు డబ్బు తెచ్చి పట్టుకున్నంత మాత్రం కదా వచ్చి డబ్బు పడిపోదు. డబ్బు అక్కర్లేదు వాడికి, డబ్బు ఎక్కువ వస్తుంది, అది ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినది ఇంతే, ఇంతే అంటే ఇంతే, ఇంతే సంగతులు. కొంతమందికి పదవిచ్చే యోగ్యత ఉందనుకోండి, పదవిచ్చే యోగ్యత ఉందనుకోండి, పదవు మాకొద్దు మాకొద్దు అని బతిపాలిస్తారు కొంతమంది పదవులు. వెనక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒకడు, ఒకరికి ఏదో ఆయన పిలిచారు పదవి కావాలని. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అసలు దేశానికి ప్రెసిడెంట్ ప్యారిస్లో, వాడిని పిలిచారు, పేచీలు పెట్టుకున్నారు. వాడన్నాడు, ఈ పేచీలు కూడా నాకెంత పెరిగి ఇంటికాడ కూర్చుంటూ వచ్చాను, మీరు నాతో మాట్లాడకండి, నా ఫోన్ నెంబర్ ఇస్తున్నారు మీకు, మీరు ఈ లోపల ఎన్ని రకాలు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, ఆ గొడవలు నాకు అనవసరం. అవును కాదు, ఎస్ ఆర్ నో, అవును కాదు అని చెప్పండి. ఎస్ అంటే వస్తాను, వచ్చి ప్రమాణం స్వీకరించండి. నో అంటే నా ఇల్లు నాకు ఎలా ఉంటుంది, నా ఇల్లు ఏదో నాకు ఎలా ఉంటుంది, నాకున్న పరిస్థితి నాకుంటే. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ చేయటం వల్ల నాకు అదనంగా వచ్చేది ఏం లేదు, కానీ ప్రెసిడెంట్గా చేస్తే గౌరవం వస్తుందని మీరు అనుకోవచ్చు, గౌరవం మీద నాకు కాంక్ష లేదు, అదనంగా బాధ్యతలు వస్తాయంటే. ప్రెసిడెంట్ పదవి చేయటం వల్ల నాకు అదనంగా వచ్చేది ఏమి లేదు, అదనంగా వచ్చేది ఏమి లేదు. అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఇదో మీకు ఇష్టమైతే నాకు ఫోన్ చేయండి, వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను. నేనంటే మీకు ఇష్టం లేదా, నాకు నష్టం లేదు, మీకు ఇష్టం లేకపోతే నాకు నష్టం లేదు, మీకు ఇష్టపడటం నాకు వచ్చి లాభం లేదు. అది ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత 10 రోజులు వీడు జబ్బులాడుకున్న తర్వాత ఆడిని పిలిచాడు. అయితే మనం ఏమనుకుంటామంటే, మన కోరిక ఉంటే వస్తుంది, కోరిక లేకపోతే రాదు అనుకుంటాం. ఇది జీవలక్షణం. మనకి పదవైనా సరే, కొంతమందికి ఆ పదవి సంబంధించిన కోరిక లేకపోయినా బతిమాలిస్తారు, కొంతమందికి పదవి నాకు అక్కర్లేదనే బతిమాలిస్తారు కొంతమందికి పదవి. అలాగే మీ కోరికతో సంబంధం లేదు అయ్యా, ఇస్తాడు మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. మీకు డబ్బు ఇచ్చే యోగం ఉందనుకోండి, అనుకోని మాట రోజుకి మీకు అక్కర్లేదు, డబ్బు జాసేలేదు, డబ్బు జాసేలేదు అనుకోండి, మీకు మీ నెత్తి మీద వర్షం కురుస్తుంది. మన 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 భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే గుజరాత్ రాష్ట్రంలో డబ్బు ఎక్కువ ఉంది. మన భారతదేశంలో బాగా బాగుపడ్డ రాష్ట్రాలు 2, 1 గుజరాత్, 2 పంజాబ్. బోను అక్కడ బాగా బాగుపడ్డారు. నేను ఒకసారి సూరత్ వెళ్ళాను, సూరత్ వెళ్తే స్టేట్ బ్యాంక్ మేనేజర్ అన్నాడు నా దగ్గర, ఏదో ఆంధ్ర విషయం మాట్లాడుతున్నాను, ఆంధ్ర విషయం మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, మీకు మాకు తేడా ఏంటంటే ఆంధ్రాలో నుయ్యి తగితే నీళ్ళు వస్తాయి, మాకు నుయ్యి తగితే రూపకాయచాలు వస్తాయి అన్నాడు. ఆంధ్రాలో నుయ్యి తగితే నీళ్ళు వస్తాయి, మాకు గుజరాత్లో నుయ్యి తగితే డబ్బు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే చాలా డబ్బు ఉంది రాష్ట్రం, బాగా డబ్బు ఉన్న రాష్ట్రం అని చెప్పడం. మీరు నుయ్యి తగితే నీళ్ళు వస్తాయి, మీరు నుయ్యి తగితే డబ్బు వస్తుంది. అంటే కోరికతోడు సంబంధం లేదు. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. మీ కోరిక ఉంటే అది వస్తుందని, కోరిక లేకపోతే రాదనుకోకండి. కోరికతోడు సంబంధం లేదు. ఈశ్వరుడు ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు ఈశ్వరుడు ఏదైతే మీకు ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇవ్వకుండా ఎవడు ఆపు చేయలేడు. ఈశ్వరుడు మీకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకోండి, మాట వరుసకి అయ్యి గౌరవం రాకుండా చాలా కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, కానీ వాడు అలా అవ్వదు. ఈశ్వరుడు అతి బలిష్ఠుడు, అతి బలీయుడు. ఈశ్వరుడు యొక్క సంకల్పానికి అడ్డు లేదు. ఏం చెప్తే వాడు సత్య సంకల్పుడు, ఒక భగవంతుడు ఒక్కడే సత్య సంకల్పుడు. అయ్యి భగవంతుడు సంకల్పానికి భిన్నంగా ఉండి కోట్లాది మంది జనం కూడా ఏం చేయలేరు. ఏం చెప్తే వాడు సత్య సంకల్పుడు. భగవంతుడు మీకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకోండి, మీ గౌరవం చెడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మీకు వచ్చి చేరుతుంది గౌరవం. ఏ జీవుడు ఆపు చేయలేడు మీకు గౌరవం రాకుండా. అలాగే మీకు ధనం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకోండి భగవంతుడు, మీకు ధనం రాకుండా చాలా మంది ప్రయత్నాలు చేస్తారనుకోండి, ఏ జీవుడు ఎవరో కూడా మీ ధనం రాకుండా ఆపు చేయలేడు. ఏం చేత? అది సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అంతేకాదు సత్య సంకల్పుడు, వాడే నారాయణుడు. అచ్యుత అనంత గోవింద. శరీరంలో అనారోగ్యం ఉన్నవాళ్ళు, మనసులో అశాంతిగా ఉన్నవాళ్ళు ఈ 3 మాటలు అనుకుంటా ఉండండి. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. ఈ మనసు అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనసుకి నాకు నా అనుబంధం ఏమిటి? నా మనస్సు నా మనస్సు అంటున్నాను, మరి మనస్సు ఎవరు నేనెవరిని అనే మనస్సును విశ్లేషణ చేసుకో. మనస్సు యొక్క బోధట్ట తెలుసుకో. మనస్సును బాగా పరిశీలన చేసి చూడు, నీకు ఆ మనస్సు పత్తా లేకుండా పోతుంది. మనస్సుని విచారణ చెయ్యి. నువ్వు విచారణ చేయగా చెయ్యి భగవంతుని యొక్క శక్తి గురించి, భగవంతుని యొక్క జ్ఞానం గురించి, భగవంతుని యొక్క ఐశ్వర్యం గురించి, భగవంతుని యొక్క వైభవం గురించి నువ్వు విని విచారణ చేయగా ఓ ఇచ్చివాడ భగవంతుని, అప్పుడు నీకు ఆయన మీద భక్తి కలుగుతుంది, అప్పుడు ఆయన మీద నీకు శరణాగతి కలుగుతుంది. శరణాగతి కలిగిన తర్వాత నువ్వు సుఖ ప్రవాహంలో ఊగిసలాడుతూ ఉంటావు. ముందు శ్రవణం చెయ్యాలి, ముందు వినాలి, విన్నాకప్పుడు విచారణ చేస్తావు. ఓహో భగవంతుడు ఇచ్చేవాడా అది, భగవంతుడి గురించి విచారణ చేయడం ప్రారంభిస్తావు. ముందు శ్రవణం చెయ్యాలి, తర్వాత మననం చెయ్యాలి, తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణ నీ తెలివితేటలను పెంచుతుంది, నీ వివేకాన్ని పెంచుతుంది, నీకు ఆత్మ బలం పెంచుతుంది, ఆత్మనిష్ట పెంచుతుంది. అంతేకాదు విచారణ ఈ శరణాగతిని తీసుకొస్తుంది నీకు. ఆ శరణాగతి ఎప్పుడైతే నువ్వు చేశావో ఈశ్వరుడికి, నీకు సుఖ ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో, శాంతి సాగరంలో ఈదుగాడుతూ ఉంటావు. అప్పుడు నీకు ఎప్పుడైతే మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, ఎప్పుడైతే ఆత్మశాంతి దొరికిందో ఆ చైతన్యం తాలూకు పుట్టుక ఎలా ఉంటుందో చావు ఎలా ఉంటుందో తెలియని ఆ చైతన్యం తాలూకు శాంతి నీకు ఎప్పుడైతే దొరికిందో అప్పుడు చావు లేకపోవడానికి సంబంధం తగ్గిపోతుంది. చచ్చిపోయినా ఒకలాగా ఉంటాం, బతుకున్నా ఒకలాగా ఉంటాం. చచ్చిపోవటానికి బతుకుండటానికి మధ్యన భేదం పోతుంది. ఎప్పుడు పోతుంది? ఆ చైతన్యం తాలూకు శాంతి నీ చేతికి అందినప్పుడు, ఆ జ్ఞాన గంగ నీ చేతికి అందినప్పుడు అది భేదం పోతుంది. బతుకున్న ఒకటే, చచ్చిపోయిన ఒకటే, అరవిలాట్లకి అసలు భేదం అనేది లేదు, విషుపంచేది లేదు. ఆ భేదం జారిపోతుంది. ఎప్పుడు? ఆ శాంతి దొరికిన, ఆ చైతన్యం తాలూకు శాంతి మీకు దొరికినప్పుడు. ఆ శాంతి నిత్యం, ఆ శాంతి సత్యం, అదే పరమాత్మ. మీరెవరో మీకు తెలియదు అనుకోండి, అసలు మీరు ఏదిగా ఉన్నారో వస్తువు తాలూకు అనుభవం మీ దగ్గర లేదనుకోండి, మీకు 1,000 కోట్లు డబ్బుంది అనుకోండి, అదంతా స్వప్న, అది స్వప్న చెల్లి స్వప్న సమానం. లేకపోతే మీరు ఏదైనా గొప్ప గొప్ప పదవులు చేశారనుకోండి, అది స్వప్న సమానం. లేకపోతే మీకు అండబలం ఉందనుకోండి, అర్ధబలం ఉందనుకోండి, అది స్వప్న సమానం. అది చెప్తాడు కదా భక్తి శాస్త్రంలో, తీగ ఏ విధంగా అయితే చెట్టుకు అల్లుకుపోతుందో అది ఈశ్వరుడి పాదాలకు చుట్టుకు పోను. తీగ ఏ విధంగా చెట్టుకు అల్లుకుపోతుందో, మన ఏ పెడతాం కదా తీగ, పాదుడై పెడతాం కదా, పాదుడు ఏ విధంగా అయితే పందిరిని ఏ విధంగా అయితే అల్లుకుపోతుందో, అలాగే ఈశ్వరుడి పాదాలకు అల్లుకుపోనువు. ఇంకా శాంతి కాకపోతే ఏముంది నీకు? మిగిలేదు శాంతి, మిగిలేదు సుఖం, మిగిలేదు ఆనందం. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్, ది రెస్ట్ ఈజ్ పీస్, ది రెస్ట్ ఈజ్ బ్లిస్. ఆ భేదం పోవాలని ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. మీరు ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా సంబంధం లేదు. మీరు ఎప్పుడంటే శరీరం ఉండటానికి, శరీరం పోవటానికి మనకు భేదం ఉందనుకుంటున్నాం. ఆ భేదం పోవాలి మీకు శరీరం ఉండగా. అంటే బతికుండటానికి చచ్చిపోవటానికి మధ్య భేదం ఏదో ఉంది కదా, ఆ భేదం పోతే మటుకి మీకు అమృతానుభవం వచ్చేస్తుంది. అది ఉండగానే సాధించాలి మీరు. అంటే ఈ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే సాధించాలి. ఆ డిఫరెన్స్ పోవాలి. అప్పుడు మీకు చీకట్లోంచి వెలుతుల్లోకి రావటం, అశాంతిలోంచి శాంతిలోకి రావటం, దుఃఖంలోంచి ఆనందంలోకి రావటం, అనిత్యంలోంచి నిత్యంలోకి రావటం, భోగబుద్ధిలోంచి ఆత్మబుద్ధిలోకి రావటం. ఎప్పుడు? ఆ భేదం పోయినప్పుడు. అరుణాచలం శ్రీనివాసం, శ్రీనివాసం అరుణాచలం, ఇలా స్మరించుకుంటేంటనే మేము పవిత్రులు అయిపోతాం. పెద్ద యాగాలు యజ్ఞాలు అక్కర్లేదు, స్మరణ మాత్రమే ముక్తిని ప్రసాదించేవాడు అరుణాచలేశ్వరుడా. నీకు పెద్ద యజ్ఞాలు యాగాలు నీకు మీకు మేము చేయక్కర్లేదు. ఓ అరుణాచలం, ఓ శ్రీనివాసం, ఓ అరుణాచలం, ఓ ఇప్పటికే పెద్ద యజ్ఞయాగాదు అక్కర్లేదు అయ్యా. నిన్ను స్మరించుకుంటేంటనే మమ్మల్ని పవిత్రం చేసి ముక్తిని ప్రసాదించే దేవుడు అయ్యా నువ్వు. స్మరణ చాలు, పెద్ద పెద్ద యోగాభ్యాసాలు అక్కర్లేదు, ఆ స్మరణ చాలు. నిన్ను స్మరించడం మేము పవిత్రం అవుతున్నాం. ఎప్పుడైతే పవిత్రం అయ్యామో అప్పుడే కదా నువ్వు ముక్తిని వాడే ముఖ్యంద్రుడు, ముక్తిని ప్రసాదించేవాడు ముఖ్యంద్రుడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు ముఖ్యంద్రుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు. నిన్ను స్మరించుకుంటే చాలు మేము పవిత్రులు, ఆయన పేరు స్మరించుకుంటే చాలు మనం పవిత్రులు అవుతున్నాం. మన పేరు స్మరించుకుని ఎవరైనా పవిత్రులు అవుతున్నాడా? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. నేను చెప్పిన మాటలన్నీ మీరు నమ్మక్కర్లేదు. అయితే ఓ గోవిందనామ స్మరణం చేస్తే మనం పవిత్రులు అవుతున్నాం, మన పేరు స్మరించుకుని ఎవరైనా పవిత్రుడు అవుతున్నాడా అంటే వాడి పేరు ఒకటే ధన్యం, వాడి పేరు ఉపయోగపడతాం మనకి, మన పేర్లు ఎవరికైనా ఉపయోగపడుతున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కృష్ణుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు యశోద ఎప్పుడైనా ఎత్తుకునేది, ఆ ఎత్తుకున్నప్పుడు ఆవిడకి బ్రహ్మానందం వచ్చేది అట. ఎవరికండి? ఆ యశోదకి. కానీ వీడి బ్రహ్మం ఆవిడకి తెలియదు. ఏంటి ఇంత ఆనందం వచ్చేస్తాను అనుకుంటాను, కానీ అది మనం ఎత్తుకున్నవాడే బ్రహ్మం, వాడే నారాయణుడు అని తెలియక, ఏంటి ఈయన ఎత్తుకుంటే ఇంత ఆనందం వస్తుంది ఏంటి అనుకునేదట పాపం ఆవిడకి తెలియక. కానీ వాడు ఎత్తుకున్నవాడే బ్రహ్మం, అది ఏంటి ఎంత ఆనందం ఇస్తుంది, నాకు బ్రహ్మానందం వచ్చేస్తుంది ఈ పిల్లవాడిని ఎత్తుకుంటే అని. ఎందుకని ఎత్తుకున్నవాడిని బ్రహ్మమే అని, బ్రహ్మం వాడు నారాయణుడే మన సంకటం ఉన్నాడు అని ఆవిడకి తెలియక ఏమిటి ఆనందం వస్తుంది. అక్కడ ఉన్నది ఆనందం, ఉన్నది దేశాంతి. ఆవిడ సైతాన్ని ఎత్తుకోలేదు, బ్రహ్మమును ఎత్తుకుంది నారాయణుడు. అవి తెలియక అనుకునేది అది ఏంటి ఎంత ఆనందం వస్తుంది ఎంత శాంతి వచ్చేస్తుంది ఏంటని. అప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు యశోద ఎత్తుకునేది, ఎత్తుకున్నప్పుడు ఏంటి ఇంత పిల్లలు ఎత్తుకునేది ఇంత ఆనందంగా ఇంత శాంతిగా ఉంటా అనుకునేది ఏంటి బ్రహ్మానందం అను. కాదా మనం ఎత్తుకున్నవాడు బ్రహ్మమే, మనం ఎత్తుకున్నవాడు నారాయణుడే. ఆ విషయం తెలియక ఆవిడికి ఇంత ఆనందం వస్తుంది ఏంటి అనుకునేదా, ఆడు బ్రహ్మ మన సంగతి ఆవిడకి తెలియదు. పేరు తలపెట్టుకుంటా అంటే ఎవరికైనా శాంతి వస్తా అంటే మీ పేరు ధన్యమైనట్టే. శాంతి 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 ఎంటైన్మెంట్.